So yesterday we spent a lot of time discussing the first two principles of Sharanagati. According to Bhaktivinoda Thakur, the process of surrender doesn't even begin till one is truly humble. So Danya is the first quality. We made a number of different reflections on that. We discussed how we can become insignificant, or at least begin to feel our insignificance, by considering all the promises that we have made, which we haven't kept. That is Bhaktivinoda Thakur's first song, that we promised Krishna in the womb of our mothers, "I'll definitely surrender to you. Please get me out of this horrible mess." Krishna gets us out, and then we forget him. So, one of the exercises that I felt would be useful to do would be to take three or four major promises that we have made, which we haven't kept. This should make us feel humble that I'm dependent on Krishna to keep those words, even simple words. "I'll come tomorrow to meet you." We don't keep it. Or we make some commitment which we don't keep. So that's a good way to begin our journey into humility. Ultimately, humility consists of the four principles that Chaitanya Mahaprabhu gives in Trinanda Pishunichena verse. But to get there, many people ask how to become humble. These are some ways that one can truly begin to feel helpless, insignificant, without mercy. Another one we talked about was how education has had such a terrible effect on our consciousness, not just in one lifetime, but many lifetimes. Then to reflect upon all the sins we have committed, and how we are thinking that by our own efforts we can overcome them. So in this way we discuss seven different ways that we can try to cultivate our humility. And in the same way, through each of these songs, eight songs of Atmanivedana principle, he teaches a very valuable aspect or feature of Atmanivedana. One is not to take any credit for our karma or jnana or anything like that. "I was already a good singer. Now I'm singing for Krishna." Many of us might think like that. Or, "I was already quite austere, but now I'm trying to become austere for Krishna." In other words, not acknowledging descending mercy of Krishna completely, but giving credit to our own past achievements or accomplishments. So this is against the principle of Atmanivedana. Atmanivedana means whatever I have, it is only by Krishna's mercy I have it. Even those things that I had before I came to the association of devotees. Even if it is your karma, unless Krishna sanctions it, you won't get it. So rather than becoming proud that I had so many things that I can offer in Krishna's service, this is usually a neophyte mentality. A neophyte always thinks that he has something to offer to Krishna, and he tries to use what he thinks he knows in Krishna's service. A Madhyamadhikari is quite different in his attitude. He is happy to do whatever Krishna wants him to do, rather than saying, "I know these things, I'll do these things for Krishna." Actually, if you think you know something, or if you think you don't know something, it also means you know something. "I don't know anything. I don't have any good qualities." This attitude is necessary for Atmanivedana. Then we discussed how that should lead to the consciousness of constant meditation upon Krishna as the master and ourselves as a servant. If you don't take credit for the gifts given by your previous practices, whatever they may be, if you completely, exclusively ascribe it to Krishna consciousness and descending mercy, then it will enable you to see Krishna as your master and yourself as a servant. But if you think yoga is your master, or karma is your master, or jnana is your master, then proportionately your full shelter taking tendency in Krishna will not manifest. Want to summarize some of this?
వ్యయం గురించి మనం చెప్పుకున్నాం నిన్న. మనకున్నటువంటి ఈ విద్య అనేటువంటిది మనల్ని ఎట్లా వినియపడకుండా చేస్తుంది, తర్వాత మనకున్నటువంటి భౌతికమైన అర్హతలు కర్మ జ్ఞాన యోగం వల్ల ఏవైతే పొందామో అవన్నీ మనకు వినియోగం రాకుండా ఎలా చేస్తాయి, ఇవంతా కూడా వినయం పొందడానికి ఏమి విడిచిపెట్టాలి అనేవన్నీ చెప్పుకున్నాము. ఆత్మ నివేదన గురించి చెప్పుకున్నాము. ఆత్మ నివేదనలు ఏమిటంటే, నాకు తెలుసు అనే మాట లేదు, గురుషి పరంపర ద్వారా వచ్చినటువంటి కృపను అంగీకరించడం. కనిష్ట స్థాయిలో ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, తన కర్మ వల్ల, జ్ఞానం వల్ల, యోగం వల్ల ఏవైతే తనకు లభించుంటాయో వాటిని నేను కృష్ణుడికి ఉపయోగిస్తున్నాను అనుకుంటాడు. నాకేదో ఉంది, దాన్ని నేను కృష్ణుడికి ఉపయోగిస్తున్నాను అనుకుంటాడు. కానీ అది కనిష్టాధికార లక్షణం అన్నమాట. కానీ మధ్యమాధికార లక్షణం ఏమంటే, నా దగ్గర ఏం లేదు, కృష్ణుడు ఏదైతే చేయాలని కోరుతున్నాడో అది నేను చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటాడు. కానీ కనిష్టాధికారి ఏదైనా మనకు తెలుసు అనుకున్నామంటే అసలు మనకేం తెలియనట్టు లేక, నాకేం తెలియదు అనుకుంటే అప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని ఈ ఆత్మ నివేదన గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత ఏదైతే మనం ఈ కర్మ జ్ఞాన యోగం వల్ల పొందినటువంటి బహుమతులు ఉంటాయో అవన్నీ వాస్తవంగా కృష్ణుడు మనకిచ్చినవనే మనం గమనించాలి. ఎందుకు, ఆ కర్మదైనా సరే కృష్ణుడు అనుమతిస్తేనే కదా ఆ చేసిన కర్మకు ఫలితం నువ్వు పొందింది. కాబట్టి కృష్ణుడే నాకు ఇవన్నీ ఇచ్చినవి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి.
సో టేకింగ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది సిన్స్ దట్ వి కమిటెడ్ అండ్ నాట్ వాంటింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది రియాక్షన్స్, దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ నివేదన. Not that, oh, my dear Krishna, I now surrender to you, you promise you'll free me from all sins. Where is it? I'm still suffering. So rather than that, Krishna will definitely do that, but he may allow some very mild reactions to our past sins to manifest so that we don't repeat those mistakes again and again. So we may get some reactions, and the devotee says, regardless of how many births I have to take to experience those reactions, it doesn't matter. I just want birth amongst your devotees. The association of your devotees is all I seek while I very tolerantly experience those reactions without protest or without complaints. I just allow those reactions to come. But in the meantime, I just seek one favor from you. Please let me have the association of your devotees.
ఇంకొకటి ఏమిటంటే, నిజంగా శరణాగతి పొందినటువంటి భక్తుడు అంటే తన పూర్వ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు తప్పించమని చెప్పి అడగడు కృష్ణుణ్ణి. ఆ పాపకర్మల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు రానివ్వండి, పర్వాలేదు, కానీ అవి అనుభవించడం కోసం నేను ఎన్ని జన్మలైనా సరే తీసుకుంటాను, కానీ ఇంతలో నేను కోరేది ఏమిటంటే నీ భక్తులకి సంగతి అని మాత్రం నాకు ఆ ఒక చిన్న వరం నాకు ఇవ్వమని చెప్పి నేను అడుగుతున్నాను అంటాడు. అంతేగాని నీకు శరణాగతి పొందేశాను, నా పాపాలని తొలగించేసి నాకు బాధ లేకుండా చేసేసాయి అని అడిగాడు అనమాట. అది చేస్తాడు కృష్ణుడు నువ్వు అడగకుండానే, కానీ నువ్వు అడగడానికి లేదు, శరణాగతి పొందిన స్థాయిలో అది అడగడానికి లేదు. కృష్ణుడు ఆ శరణాగతి పొందిన భక్తునికి ఏ బాధ లేకుండా చేస్తాడు, కానీ అప్పుడప్పుడు ఆ గత జన్మలో చేసినటువంటి కర్మ ఫలితం ఇస్తాడు. ఎందుకు, మళ్ళీ ఆ తప్పు నువ్వు చేయకుండా ఉండేదానికోసం ఇస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ ఫలితాలని ఎన్నిచ్చినా భరిస్తాను, ఎన్ని జన్మలకైనా భరిస్తాను, కానీ ఎప్పుడు కూడా నీ భక్తుల సంగతి నాకు ఉండేటట్లు చెయ్యి అని మాత్రం కోరుకుంటాడు ఈ శరణాగతి పొందినటువంటి భక్తుడు.
Some of the other principles we discussed of Atma Nivedana, I'm summarizing, I'm not going into detail. One is to surrender all considerations to Krishna. You know, whatever that might be in my life that's an issue, I just surrender to Krishna. I don't see anything independent of Krishna. My only consideration is Krishna's pleasure. I completely forget my pleasure, my advancement. Even I forget whether I am advancing or not. In this connection, the story of Narada Muni meeting the Brahmana and the cobbler is very relevant. Before he went to Vaikuntha, he met the Brahmana and he met the cobbler. They both made their request to Narada Muni. One of them wanted to know when he would return to Vaikuntha. The other one wanted to know what is Narayana doing in Vaikuntha. So one had that mood of surrender. He was not interested when he was going to go back to Vaikuntha. He was interested in Lord Narayana. This is the basic idea that our interest has to change. I am interested in Krishna's pleasure, not in my pleasure. Even if I don't advance, it doesn't matter. Actually, that is the advancement. Those who are very new to Krishna consciousness, they are more worried about their advancement than pleasing Krishna. Those who are really advanced, they are really not worried whether they are advanced or not. In fact, they consider themselves least advanced. And simultaneously, they are always trying to please Krishna.
మరొకటి మనం చెప్పుకున్నాం, కృష్ణుణ్ణి ఆనందపరచాలని ప్రయత్నిస్తాడు శరణాగతి పొందినటువంటి భక్తుడు. తన ఆనందం కోసం తను ఎంత మాత్రం కూడా పట్టించుకోడు. కృష్ణుని సంతృప్తిపరచడమే ఆయనకు ముఖ్యం. తన యొక్క ఆనందం అనేది అతనికి ఎంత మాత్రం కూడా తను అభివృద్ధి సాధిస్తున్నానా లేదా, చివరికి తన భక్తిలో ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి సాధిస్తున్నానా లేదా అనేది కూడా ఆయన పట్టించుకోడు. కేవలం కృష్ణుని ఆనందాన్ని మాత్రమే అతను పట్టించుకుంటాడు. దీనికి సంబంధించి నారదమని కథ సరిగ్గా సరిపోతుంది. నారదమని వైకుంఠం వెళ్లేటప్పుడు ఒక బ్రాహ్మణుని కలుస్తాడు, చెప్పులు కొట్టేవాడిని కలుస్తాడు. వీళ్ళిద్దరు వేరు వేరే ప్రశ్నలు అడుగుతాడు. బ్రాహ్మణుడు ఏమడుగుతాడు, నేను మళ్ళీ ఎప్పుడు వైకుంఠం చేరుకుంటాను అడిగి స్వామిని అడిగి కనుక్కోండి అంటాడు. చెప్పులు కొట్టేవాడు ఏమడుగుతాడు, అక్కడ స్వామి ఏం చేస్తున్నాడు నారాయణుడు అని చెప్పేసి అడుగుతాడు. అంటే ఇక్కడ నిజమైనటువంటి భక్తుడు ఏంటంటే, భగవద్ధం వెళ్లాలి అనేటువంటి ఆసక్తి కన్నా కూడా నారాయణుడి మీద ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటాడు. భగవద్ధం పట్ల అతనికి ఆసక్తి ఉండదు. అంటే తన యొక్క వ్యక్తిగత అభివృద్ధి మీద అతనికి ఆసక్తి ఉండదు, నారాయణుడు ఏం చేస్తున్నాడు అతని మీద ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తిని ఇక్కడ మనం మార్చుకోవాలి. ఈ భక్తుడు ఏం చేస్తాడంటే, శరణాగతి పొందిన భక్తుడు తన అభివృద్ధి పైన ఆసక్తి వదిలిపెట్టేసి నారాయణుడి పైన మాత్రం ఆసక్తి చూపిస్తాడు. వాస్తవానికి అదే అసలు నిజమైన అభివృద్ధి. కొత్తగా చేరిన భక్తులు ఏమనుకుంటారంటే, ఎప్పుడు కూడా కృష్ణ యొక్క ఆనందాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందాలనేటువంటి ఆసక్తిని కలిగి ఉంటారు. అభివృద్ధి చెందినటువంటి భక్తుడు అతనేమనుకుంటాడు, నేను ఏమాత్రం అభివృద్ధి చెందలేదని భావిస్తూ కృష్ణకి ఆనందం కోసం మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాడు, తన వ్యక్తిగత అభివృద్ధిని కూడా పట్టించుకోకుండా.
గివింగ్ అప్ ఆల్ రిజల్ట్స్ టు కృష్ణ, కన్సిడరింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఇస్ కృష్ణస్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఇట్స్ కృష్ణస్ ప్రాబ్లమ్స్ అండ్ ఐఎమ్ ట్రైయింగ్ టు as an instrument trying to solve Krishna's problems. This is very important because we get overwhelmed by problems. We get so absorbed in problems because we are not really surrendered. Whereas if you consider, Krishna has allowed this situation to happen, it's his family, there is a problem in his family, Krishna is using me as an instrument to solve that problem. The whole perspective is completely different. And you don't really feel so heavy about it anymore. You feel, now, you may not feel that you are capable of solving any problems, but at least you feel light that this is Krishna's, you know, arrangement. Somehow he has sanctioned it as a consequence of my karma or whatever it may be. Ultimately, it is on behalf of Krishna I am acting. So this is another important feature of one who is a surrendered soul. He doesn't become overwhelmed by problems.
శరణాగతి పొందినటువంటి జీవుడు సమస్తం కూడా కృష్ణుడికి శరణాగతి పొందించి ఉంటాడు కాబట్టి అతను ఏమైనా కష్టాలు వస్తే అవి కూడా కృష్ణుడి కష్టాలే అనుకుంటాడు. ఎందుకని, ఆయన మొత్తం అంతా కూడా కృష్ణుడికి సర్వస్వం కూడా శరణాగతి చెందించుకుని ఉన్నాడు. సమస్యలు ఏమైనా వస్తే అవి కూడా కృష్ణుడి యొక్క సమస్యలే కాబట్టి అతను కృష్ణుడి కుటుంబంలో ఉన్నాడు కాబట్టి కృష్ణుడి తరపున ఆ సమస్యను పరిష్కరిస్తున్నాడు అంతే. అసలు ఈ ఆలోచన ఇది సామాన్యమైనది కాదు, ఇది అసలు మనకి అవగాహన పూర్తిగా తిప్పేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే సమస్యలన్నీ కూడా ఇవి కృష్ణుడికి చెందినటువంటివి, నేను కృష్ణుడి తరపున ఈ సమస్యను పరిష్కరిస్తున్నానని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నామో, ఆ సమస్యను పరిష్కరించే సామర్థ్యం మనకి లేకపోవచ్చు కానీ హృదయంలో మాత్రం తేలిక భావన ఉంటుంది అన్నమాట. సమస్యను చూసి మనం సామాన్యంగా ఎప్పుడైతే జరుగుతుంది, సమస్యను చూసి భ్రాంతి చెందిపోతూ ఉంటాం, అయోమయ స్థితిలో పడతాం. కానీ ఎప్పుడైతే ఇవి కృష్ణుకి సంబంధించినటువంటి సమస్యలు, నాకు ఏదో నేను చేసుకున్న కర్మకి కృష్ణుడు ఇస్తున్నటువంటి సమస్యలు ఇవి కృష్ణుడు కానీ ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో, శరణాగతి పొందినటువంటి జీవుడు చాలా తేలిగ్గా ఉంటాడు అతను.
నాట్ ఓన్లీ వన్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఆన్ one's past sins and inabilities and so on, but one should also reflect upon the happiness that comes from that surrender. If you don't do that, it becomes very depressing. So, Bhaktivinoda Thakur teaches us in his final song how happy he is now that he surrendered to Krishna. All his worries are gone, he sees hope everywhere, everything is bright. In other words, Vishvam Purna Sukhayate. Everywhere he finds happiness now that he is surrendered to Krishna. So this is also an important aspect of a surrendered, fully surrendered devotee. He is very happy in a surrendered position. Although he is consciously aware of his past misdeeds and even his present improper applications and so on, but still he is fully happy, joyful.
Gogadi. గతంలో చేసినటువంటి కర్మల వల్ల నేను ఇప్పుడు ఈ ఫలితాలను పొందుతున్నాను అని చెప్పేసి తనను తాను వినయపరుచుకొని ఉండడమే కాకుండా, భక్తుడు అంటే తాను శరణాగతి పొందడం ద్వారా తాను ఏదైతే ఆనందాన్ని పొందుతున్నాడో ఆనందాన్ని కూడా అతను గమనించాలి. భక్తివినోద్ ఠాకూర్ వారు చివరు చెప్తున్నాడు అది ఏమిటంటే, ఇక్కడ నేను నా యొక్క భక్తియుత జీవితంలో నేనెంతో ఆనందంగా ఉన్నాను, నా సమస్యలన్నీ పోయాయి, నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానని చెప్పి ఆ పాటలో ఆయన చెప్తున్నాడు. దాని అర్థము గత జన్మలో ఎన్నో పాపకర్మలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం కూడా ఆ నియమాల్ని ప్రత్యక్షంగా ఆచరించలేకపోతున్నప్పటికీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా శరణాగతి పొందే విధానంలో ఉండడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను నేను అని చెప్పి మనం గుర్తించాలి.
అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ఆఫ్ అన్ అక్యూట్ రియలైజేషన్ ఆఫ్ వన్స్ ఇన్సిగ్నిఫికెన్స్ పాస్ట్ మిస్డీడ్స్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ అన్ ఈక్వలీ strong realization of the happiness that comes from surrendering to Krishna, a devotee who is fully surrendered feels a great urgency to surrender to Krishna. He is always feeling the urgency of, I must immediately surrender to Krishna. Rather, we made a very strong point yesterday, it is not that once upon a time I surrendered to Krishna, July 15th, 2005 or something like that. It's a continuous process, daily. So every moment a devotee feels the urgency to surrender to Krishna.
Ikkada ee gata janamalo nenu chesukunnatundi karmala valla ippudu nenu ee rakamainatundi phalithalanu anubhavistunnanu anetundi ee oka gnapakalanni kuda techukone aa rakamainatundi vinaya bhavana kaligi undadamu. రెండవ ప్రక్క నేను ఈ శరణాగతి విధానాన్ని పాటించడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను అనేటువంటి సాక్షాత్కారము, ఈ రెండింటిని భక్తుడు కలుపుకున్నప్పుడు, ఈ రెండింటి ద్వారా అతను శరణాగతి పొందినప్పుడు అతనికి కృష్ణుడికి వెంటనే శరణాగతి పొందాలనేటువంటి అత్యవసర స్థితి అతనికి ఏర్పడుతుందన్నమాట. అది నిన్న మనం చెప్పుకున్నాం. ఇక్కడ శరణాగతి పొందడం అంటే ఎప్పుడో 2005 జూలై 15 శరణాగతి పొందేశాను అని చెప్పడం కాదు. శరణాగతి పొందడం అంటే అది అత్యవసర పరిస్థితి. ప్రతిరోజు శరణాగతి పొందాలి ఆ రకమైనటువంటి భావన మనకు రావాలి.
సో ద ఫైనల్ పాయింట్ వి మేడ్ వాస్ ఎ ఫుల్లీ సరెండర్డ్ డివోటీ ఇస్ గివింగ్ ఎ బ్లాంక్ చెక్ టు కృష్ణ. విచెవర్ వే యు వాంట్ యూస్ మే, ఐ గివ్ యూ ద ఫుల్ ఫ్రీడమ్. కృష్ణ డజంట్ నీడ్ అస్ టు ఎండోర్స్, హీ కెన్ టేక్ వాట్ ఎవర్ హీ వాంట్స్. బట్ ద మూడ్ ఆఫ్ ఎ డివోటీ ఇస్ యూ కెన్ యూస్ మీ యాజ్ యూ లైక్. ఇఫ్ యూ వాంట్ క్లీన్ యువర్ టెంపుల్, I am ready. If you want me to, lead a project, I am ready. If you want me to take beatings on your behalf, I am ready. Whatever it is that you want me to do, because Krishna always establishes some principles. The Pandavas had that blank check mood towards Krishna. Whatever Krishna wants, that's what we want. Fully malleable. And Krishna, when one is completely malleable in the hands of Krishna like that, Krishna can establish the principles of religion through that devotee.
ఇంకా చివరిది మనం చెప్పుకున్నాము, కృష్ణుడికి మనం ఖాళీ చెక్కు తీసుకెళ్లేవాలి. కృష్ణదేవి నన్ను ఏం కావాలంటే చేసుకో, నన్ను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగించుకో అని మనం తీసుకెళ్లేవడం అంటే ఏమి, కృష్ణుడికి ఏమి మన దగ్గర నుంచి చేయలేక కాదు, మన చేయించుకోలేక కాదు. మన భావన ఆ విధంగా ఉండాలి. మనకే మనమే వెళ్లి కృష్ణ నీ ఇష్టం, నువ్వు నన్ను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగించుకో అని చెప్పాలి. నన్ను మందిరాన్ని శుభ్రం చేయమంటే చేస్తాను, ఏదన్నా ఒక ప్రణాళిక నాయకత్వం వహించమంటే వహిస్తాను, లేదు నీ తరపున దెబ్బలు తినమంటే తింటాను. ఏ విధంగా నువ్వు నన్ను ఉపయోగించుకోదలుచుకుంటే ఆ విధంగా నేను ఉంటాను అని చెప్పేశానంటే ఏమొద్దంటే, పాండవులు అదే భావనతో ఉన్నారన్నమాట. పాండవులు ఆ భావనతో ఉన్నప్పుడు ఏమైంది, వాళ్ళు కృష్ణ మమ్మల్ని ఏ విధంగా నువ్వు కావాలంటే ఆ విధంగా చేసుకున్నారు. ఆ రకంగా ఎవరైతే కృష్ణుడికి అనుకూలంగా ఉంటారో ఆ భక్తుల ద్వారా కృష్ణుడు ధార్మిక సూత్రాలు సంస్థాపిస్తాడు. వాళ్ల ద్వారా ఆ ధార్మిక సూత్రం అంటే ఏమిటనేది లోకానికి అందరికీ తెలియజేస్తాడు ఆయన.
Very beautiful, this whole topic of Sharanagati, the blank check attitude of a devotee. Haridas Thakur, Prahlad Maharaj, they all had this attitude. Bhishma Dev, they had this attitude. Kunti Devi, they didn't really care what happened to them. They were interested in glorifying Krishna. So much absorbed in that. And as a result, Krishna proved amazing things to such devotees. He gave them the strength to bear all injustices, and he gave them the strength to stand up against, all kinds of invincible forces. Even Bhishma and Drona, they were standing against the Pandavas in the battle of Kurukshetra. The Pandavas were so malleable. It's really amazing quality.
ఇక్కడ ఈ పాట చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ఇది ఏమిటంటే కృష్ణ ముందు మనం ఆ విధమైనటువంటి భావంతో నిలబడ్డం, ఈ కాళీచి కృపలో నిలబడ్డం అనేటువంటిది ఈ కీర్తన. ఇటువంటి వాళ్లే ఈ భక్తులందరూ కూడా, ప్రహ్లాద మహారాజు, హరిదాస్ ఠాకూరు, భీష్ముడు, కుంతి. ఏమిటంటే ఇటువంటి భక్తుల ద్వారా కృష్ణుడు ఈ శరణాగతికి ఎంత బలం ఉంది అనేటువంటిది నిరూపిస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎంత అవినీతి జరిగినా వాళ్ళు తట్టుకుని నిలబడ్డారు, వాళ్ళకి ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత దృఢంగా ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు వాళ్ళు కురుక్షేత్రంలో పాండవులకి ఎదురుగా ఉన్నారు, అటువంటి స్థితిలో కూడా పాండవులు తట్టుకుని నిలబడగలిగి ఉన్నారు. ఇవంతా కూడా భగవంతుడు రుజువు చేస్తూ ఉంటాడు అటువంటి భక్తుల ద్వారా.
సార్, ఐ కెన్ స్పీక్ మోర్ అబౌట్ దిస్, వీ హావ్ లిమిటెడ్ టైమ్, వీ హావ్ టు ఫినిష్ దిస్ టాపిక్ టుడే. ఇఫ్ ఐ హడ్ స్టేడ్ హియర్ ఫర్ ఎ వీక్ వీ కుడ్ హావ్ డిస్కస్డ్ ఎవ్రీ డే ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్, బట్ టుడే వీ హావ్ టు ఫినిష్. సో ఫోర్ మోర్ ఐటమ్స్ టు లాఫ్ టు గో. వన్ ఇస్ maintenance. The next item on the list of Sharanagati is to consider Krishna as the only maintainer. So a devotee understands Krishna's nature as Patita Pavana and Daya Sagara or Karuna Sagara. He is an ocean of mercy, and he is also the uplifter of fallen conditioned souls. And Krishna only can lift us up, and he has to maintain us in that uplifted position. This is the first plea. The maintenance is not of food and water and so on. That's not the first plea. He makes that later on. He's not pleading actually, he's making an assertion of how Krishna keeps us maintained on the spiritual platform in so many ways. He gives us association of devotees. He gives us services even though we do it so very badly. It's true, you know, whatever service we can do, somebody else can do it 100 times better or 1,000 times better. Mostly we mess up things, isn't it? Mostly we mess up things. We are asked to give a class. We really, you know, torture the people with our classes. We ask to worship the deities, and now we don't know what to do. In this way, Krishna is training us and accepting our very neophyte sorts of attempts. So Krishna is maintaining us in that position. He not only uplifts us, but he maintains us in the uplifted condition. So that's the first recognition of a devotee, to see that Krishna is actually maintaining me.
ఇక్కడ శరణాగతిలో మనం చెప్పుకుంటున్నాము. ఇంకా ఈరోజు 4 అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది, కృష్ణుడే మనకు ఏకైక పోషకుడు. భక్తుడు గుర్తిస్తాడు కృష్ణుడు వచ్చి దయాసాగరుడు, కరుణాసాగరుడు, పతిత పావనుడు. పతిత పావన అంటే ఆయన పతితను ఉద్ధరిస్తాడు, దయాసాగరుడు అంటే ఆయన ఎంతో సముద్రమంతటి దయను కలిగి ఉంటాడు. ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మనల్ని ఉద్ధరించడం అంటే ఉద్ధరించి మనల్ని ఆ స్థితిలో పోషించాలి. ఇక్కడ పోషణ అంటే ఏదో ఆహారము లేకపోతే నీరు వీటికి సంబంధించినటువంటి ప్రార్థన కాదు మనం చేయవలసినటువంటిది. కృష్ణ నన్ను ఉద్ధరించి ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉండేటట్లుగా పోషించుకొని ఆయన ఆ విధంగా చేస్తున్నాడు మనల్ని. ఇప్పుడు మనము ఇక్కడ భక్తుల సాంగత్యంలో ఉంటున్నాము, సక్రమంగా సేవలు చేసినా చేయకపోయినా మన కృష్ణుడి సేవ ఏదో ఒకటి లభిస్తూనే ఉంది. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే మనం ఏవైతే ఇప్పుడు కృష్ణుడి సేవలు చేస్తున్నామో ఇవి మనకన్నా 100 రెట్లు 1000 రెట్లు బాగా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మనల్ని కృష్ణుడు ఆ సేవలో పెట్టి ఉన్నాడు. ఇంకా వాస్తవంగా మన సేవలు గందరగోళం చేస్తాం దాన్ని సక్రమంగా చేయడం పోగా. అయితే అటువంటి స్థితిలో కూడా కృష్ణుడు మనల్ని ఉంచుతున్నాడు. విగ్రహారాధన అంటే ఉపన్యాసం ఇవ్వడం అంటే ఇవన్నీ మనం సక్రమంగా చేసినా చేయకపోయినా కృష్ణుడు మన యొక్క ఆధ్యాత్మిక స్థాయిని అలానే పోషిస్తున్నాడు. భక్తుడు ఇది గుర్తిస్తాడు, శరణాగతి పొందిన భక్తుడు, కృష్ణుడే నాకు ఏకైక పోషకుడు, నా ఆధ్యాత్మిక స్థాయిని పోషిస్తున్నటువంటి వాడు ఆయనే.
సో బికాజ్ హీ సరెండర్డ్ హీస్ కాన్ఫిడెంట్ ఆఫ్ కృష్ణస్ మెయింటెనెన్స్ అండ్ హీస్ నాట్ అఫ్రైడ్. Although he is afraid that he might fall back into Maya, he still has the confidence that Krishna will uplift him. Why? Because he surrendered. If you're not surrendered, you won't have this confidence. Prabhupada said, this famous example of Prabhupada, I like this one very much. One time Prabhupada was giving a class on how a Uttamadhikari never falls down. And then there were greetings of the deities, and some devotees were standing next to Prabhupada. And Prabhupada was very fervently praying to Govinda, Radha Govinda, that please don't allow me to fall. He was praying very, very deeply, and people could hear what he was saying. So after some time, they went and asked Prabhupada, Prabhupada, you just said that Uttamadhikari never falls down, and then you were praying. Prabhupada, that's why I don't fall down. Because I keep praying. Because I keep praying, I keep that dependent mood towards Krishna, that's why I don't fall down. Never become proud that I can independently stay out of Maya. It is this mood of dependence that helps me to stay out of Maya. So, because a devotee is fully surrendered to Krishna, feels fully dependent on Krishna, he is confident. This is one of the principles of someone in Bhava Bhakti. He is fully confident of deliverance by Krishna. So, although I have no hope, but I still have a hope that the Lord who is Karuna Sagara and Patita Pavana, He will definitely pull me out as long as I remain surrendered to Him.
Saranagati pondinatundi bhaktudu Krishnudu nannu poshistadu nannu uddharistadanetundi bhavana chala drudanga kaligi untadu. కృష్ణుడు నన్ను పోషిస్తాడనే భావన చాలా దృఢంగా ఉంటుంది. మాయకి నేను వశమవుతాను, నేను భయం ఒక పక్కన ఉన్నా మాయకి వశమైనప్పటికీ కూడా కృష్ణుడు మళ్ళీ నన్ను ఉద్ధరిస్తాడనేటువంటి ఆ దృఢమైనటువంటి భావన అతనికి చాలా గట్టిగా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుపదుల వారు ఉదాహరణ. ప్రభుపదుల వారు ఒక ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఉత్తమ భక్తుడు ఎప్పుడు కూడా పతనం కాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఉపన్యాసం అయిపోయింది. దర్శనార్థిలో గోవిందుడికి రాధా గోవిందుడికి ప్రార్థిస్తున్నారు, స్వామి దయచేసి నేను పతనం కాకుండా చూడు అని చెప్పి ప్రార్థిస్తున్నారు గట్టిగానే. పక్కన వాళ్ళు విన్నారు. విన్న తర్వాత వాళ్ళు వచ్చి అడిగారు, ప్రభుపాద్ మీరు ఇంతకుముందు చెప్పారు ఉపన్యాసంలో ఉత్తమ భక్తుడు ఎప్పుడు కూడా పతనం కాడని, మరి మీరెందుకు ఆ విధంగా ప్రార్థించారంటే అలా ప్రార్థిస్తున్నాను కాబట్టి పతనం కాకుండా ఉన్నానని చెప్పారు. అంటే ఆ ఉత్తమ భక్తుడు ఎప్పుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు నేను పతనం కాకూడదని, అందుకని ఆయన ఎప్పుడు కూడా నా స్థితిలో ఉన్నాడు. దాని అర్థం ఏంటి, నన్ను కృష్ణుడు ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక శైలి ఇలా పోషిస్తాడనే దృఢ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా కృష్ణుడు ప్రార్థిస్తున్నాడు అనమాట. భావభక్తిలో ఉండేటువంటి భక్తుడి యొక్క లక్షణం ఇది, స్వతంత్రంగా కృష్ణ నుంచి దూరంగా నేను మాయ నుంచి బయటపడి ఉండగలను అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకనేనంటే ఒకవేళ పతనమైతే కూడా నేను నన్ను కృష్ణుడు రక్షిస్తాడు, ఎందుకు ఆయన దయాసాగరుడు పతిత పావనుడు కాబట్టి నన్ను ఉద్ధరిస్తాడు అనే దృఢ విశ్వాసము శరణాగతి పొందినటువంటి భక్తుడికి ఉంటుంది.
సో సమన్ మిస్ ఐ వా కృష్ణ విల్ మెయింటైన్ మై స్పిరిచువల్ పొజిషన్ బట్ వాట్ అబౌట్ మై రెస్పాన్సిబిలిటీస్ టు ఫ్యామిలీ అండ్ society and so on, what will happen to that? So the second song addresses that. Now that I have this confidence in your maintenance, I know that you'll maintain your family. It's your family on whose behalf I am acting. So you'll maintain. I don't have to work extra. There are beautiful stories of many grihasthas, even in our movement today, who are completely depending on Krishna for their maintenance. They have children, but still they are completely dependent on Krishna. So it's really quite amazing that in Kali Yuga to have that consciousness, what kind of impact this Krishna consciousness movement must have had in the hearts of such devotees to have that faith. Many of the devotees now, they don't have that faith that Krishna will protect, maintain me. So they are making material arrangements, understandably so and arguably so. Arguably, understandably, I can concede it that our movement has not sociologically dealt with these kinds of problems very well. And as a reaction, people are feeling insecure, quite a few people. But even in the middle of all that, you find occasionally a devotee who really feels, Krishna is there, I really don't have to worry about it. I just have to render my service to Krishna. Maintenance is not an issue. I know one pujari like that. Oh, completely surrendered devotee. Completely surrendered. He has two daughters and he's only about 40 or something. He's not like 60 years old. He's just 40 and he has got, by material calculation, he may have another 40 years of life. But he's not making those kinds of material calculations. Although he has the same environment as anybody else, but he's not feeling insecure, even slightly. And so he's able to completely focus on his worship of the Supreme Lord without any deviation. And somehow or the other, so many people are coming forward to support him. Krishna is arranging. Somebody says, I'll sponsor your, you know, house rent. Somebody says, I'll sponsor you this. Somebody says, I'll sponsor that. And this way, everything is going on. But he is not worried about it, even slightly. So that's the natural consequence. If you can understand Krishna, how much he cares for the devotee, he is Bhakta Vatsala. So he cares for the devotee more than what the devotee can care for himself. So the devotee has full confidence as far as maintenance of family, this, that, Krishna will take care. This is the second song.
మన యొక్క ఆధ్యాత్మిక స్థాయిని కృష్ణుడు పోషిస్తున్నాడు. భౌతికమైన స్థాయిని మరి ఎవరు పోషిస్తారు? సాంఘికంగా మనకున్న కుటుంబ బాధ్యతలు అవంతా ఎవరు చూసుకుంటారు అని అంటే దానికి రెండో కీర్తన సమాధానం చెప్తుంది. ఈ భక్తుడు శరణాగతి పొందిన భక్తుడు ఏమంటాడంటే, నా యొక్క ఆధ్యాత్మిక స్థాయిని నీవే పోషిస్తున్నావు, ఇప్పుడు నేను నీ కుటుంబంలో వాడిని, ఈ కుటుంబం అంతా కూడా నీదే, మొత్తం కుటుంబం అంతా నీదే, నీ తరపు నేను పనిచేస్తున్నాను కాబట్టి ఈ కుటుంబం మొత్తాన్ని నీవే పోషించాలి అని చెప్పేసి కృష్ణ పైన అతను పూర్తిగా ఆధారపడి ఉంటాడు. అది ఆధ్యాత్మిక స్థాయి కాకుండా భౌతికమైనటువంటి ఈ స్థితిగతులను కూడా కృష్ణుడే పోషిస్తాడన్న విశ్వాసాన్ని అతను కలిగి ఉంటాడు. ఇస్కాన్లో ఈ రోజు కూడా అటువంటి కొన్ని గృహస్థ కుటుంబాలు ఉన్నాయి. ఇటువంటి కలియుగులు ఇంకా అటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి. మామూలుగా ఏమిటంటే భౌతికంగా మన ఏర్పాట్లు మనం చూసుకునేసి ఇక్కడ ఈ కృష్ణ చేతన పాటించాలని చెప్పి అనుకుంటాం. కానీ కొద్దిమంది పూర్తిగా వాళ్ళకి ఏ భౌతిక ఆధారం లేకుండా పూర్తిగా వాళ్ళ కృష్ణ మీద ఆధారపడి కృష్ణుడు ఏది ఇస్తే అదే మనం తీసుకుందాం అని చెప్పేసి గడుపుతున్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ప్రభు చెప్తున్నారు ఒక ఉదాహరణ. ఒక పూజారి, ఆయనకు 40 సంవత్సరాల వయసు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన పూర్తిగా కృష్ణ మీద ఆధారపడ్డాడు. ఆయన దేనికోసం కూడా చింతించడు ఆయన. మరి మిగతా ఇతర భక్తులకు ఎటువంటి పరిస్థితులు సాంగత్యం ఉందో అతనికి అదే సాంగత్యం ఉంది. కానీ మిగతా వాళ్ళలాగా ఆయన అభద్రతను కలిగలేడు. ఆయన సురక్షిత భావనతో ఉన్నాడు. ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఆయనకి అతనికి తగినట్టుగా భక్తవత్సలుడు కాబట్టి ఆయనకి తగినట్టుగా కృష్ణుడు ఏర్పాటు చేస్తున్నాడు. అనేక మంది ముందుకు వస్తారు, మీ ఇంటి అది నేను గడుతాను, మీకు ఆ పని నేను చేసి పెడతాను, ఈ పని నేను చేసి పెడతాను అని చెప్పి ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి ఆయన యొక్క జీవన పోషణ జరిగేటట్టు చూస్తున్నారు. ఆ విధంగా పూర్తిగా ఆధారపడడం అనేటువంటిది ఈ శరణాగతి పొందిన దాంట్లో మరొక లక్షణము. అది ఈ కీర్తన ఇక్కడ మనకు
తెలియజేస్తుంది. To give this kind of security to devotees. A lot depends on the kind of loving exchanges we have amongst ourselves to get this security. Otherwise you won't get it. As long as the deep level of loving exchanges are absent in devotee dealings, this kind of security is very difficult to have. This particular devotee that I am having in mind, he has a very strong relationship, a very deep loving relationship with a responsible leader. And because of that, not because the responsible leader is saying, I'll do this for you, I'll do that for you. Simply based on that loving relationship, he feels completely confident that, you know, Prabhupada will take care, Krishna will take care, let me just do my service.
ఎంత కూడా మన ఇస్కాన్లో ముఖ్యమైనటువంటి లక్ష్యం ఇది, ముఖ్యమైనటువంటి ప్రయోజనం కూడా ఇది. ఏమిటంటే ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ భద్రతా భావన మనం కలిగించాలి. ఈ భద్రతా భావన ఏమిటి? కృష్ణుడే నన్ను పోషించుకుంటాడు, నాకేం భయం లేదు అనే భావన. అది కలిగించాలంటే మనం భక్తుల మధ్య చాలా గాఢమైనటువంటి ప్రేమపూర్వక సంబంధాలు ఉండాలి. ఆ ప్రేమపూర్వక సంబంధాలు ఉన్నప్పుడే వాళ్లకు ఆ రకమైనటువంటి భద్రతా భావన కలిగించగలుగుతాం. లేకపోతే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఎవరి గురించి అయితే ప్రభు చెప్పారో ఆ భక్తుడు, ఒక మంచి భక్తుడితో, ఒక ఉన్నతమైనటువంటి భక్తుడితో చాలా గాఢమైనటువంటి ప్రేమపూర్వక సంబంధం కలిగి ఉన్నాడు. అంటే ప్రేమపూర్వక సంబంధం కలిగి ఉన్నాడు అనేది దాని అర్థం వచ్చేసి ఆయనేమి ఈయనకేమీ వాగ్దానాలు చేయట్లా, నీ విషయం నేను చూసుకుంటాను, నీ విషయాన్ని పట్టించుకుంటాను, అది లేదు. వాళ్ళిద్దరి మధ్య కేవలం ప్రేమపూర్వకమైన అనుబంధం ఉంది అంతే. దానివల్ల ఇతను విశ్వాసం కలిగి ఉన్నాడు, ప్రభుపాదు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు, నన్ను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అతను పూర్తిగా కృష్ణ మీద ఆధారపడి ఉన్నాడు.
Sometimes even brahmacharis can get these kinds of fears or doubts. We are all very young now. We have energy. Later on when we get older, we may not have this energy. We may have to be taken care of by somebody. Then will there be such a system for us to take care of and so on? Depending on if we are truly surrendered, Krishna will definitely, 100% guaranteed, Krishna will definitely protect us. But if you are trying to make material arrangements simultaneously, Krishna will say, okay, make your material arrangements. Go for it. He will leave it. So those who are really surrendered to Krishna, some or the other amazing things will happen in their lives. And they will continue to grow in that depth of understanding of Krishna's maintenance. And they will also understand, even if I had money, even if I had a home, a house or something like that, there's no guarantee that they're going to stand. Government may take it over. Nowadays, the way the government is taking over things, they may take over the things. You may think, you know, when I retire, I'll have the house. They'll want to build a floor over it. They'll dig, you know. They'll just come and, you know, bulldoze the house. Finished. So it is not possible for you. And how much money is enough money anyway? With the current rates of inflation, will $10,000 be sufficient? Sometimes, naively, we think that if I had 10 lakh rupees in the bank, I would be quite safe. But 10 lakh rupees today might be nothing tomorrow. So what is enough money? It really can't be. So it's not money that's going to protect us. It's not, you know, structures that are going to protect us. It is our loving service to Krishna, and Krishna somehow or the other arranges for the maintenance of his devotees. I'd like to give you one example, personal example. Some years ago, there's a community of devotees who live in a very arid condition in India. And during the summers, it really dries up, there's really no water. Many parts of Andhra Pradesh are like that. And all around them, the whole neighborhood, there was no water at all. So some of the devotees wrote to me, there's no water, what should we do? I said, just chant Hare Krishna and continue your Krishna consciousness. In that house only, water came throughout the summer from the borewell. All the nearby houses, there was no water. This is a fact. This is actually a fact. So we don't really have to make elaborate arrangements for our maintenance. And Prabhupada gives his own example in Lilamrita, you can read about it. During the World War, the British government purposely started hoarding things. The idea was that if Indian people joined the army, the British army, they call it Indian National Army or whatever it is, if they joined the Indian National Army, then they would get concessions. But those who didn't join, the prices were skyrocketed to 5 times, 10 times overnight. So many, many middle class people were on the streets starving. So Srila Prabhupada went to a Gaudiya Math temple and he asked the devotees, if you need anything, please let me know because times are very tough. I would like to help out. And the devotees said, by Krishna's mercy, everything is going well. Krishna's mercy, everything is going well. So we don't have to be overly concerned about, you know, costs are increasing, this is increasing. Actually, cost is increasing artificially. We are depending naturally on Krishna. There's really, cost rise is simply a product of cheating by vested groups of people. People with vested interests. So, we are not affected by those things. We will be affected if you are in material consciousness. If you are in doership consciousness, you will be affected. Oh, I have to make some special arrangements, and invest in stock markets and so on, and then as one of the principles, not to be done. Don't invest in stock markets. It's gambling. So when you do such things, then you face the consequences of those things. Your consciousness goes for a ride up and down. But on the other hand, if you simply stick to the principles, simple living, high thinking, serving Krishna, serving the Vaishnavas, Krishna arranges. In amazing sorts of ways He arranges. And I'll give you another example. Just recently, cost of living in the US has gone up amazingly in the last 6 months even because of petrol prices and so on. The petrol prices have more than 40% increased in 3 months, 4 months. So as a consequence, everything has gone up in prices. All the prices have gone up. So, you know, we were going through a lean period in receiving donations in the place where I'm serving. We were not because of many other factors which I can't go into. So this year we held the Rath Yatra there on 29th of June. And every year they make public announcements of Rath Yatra, and they make this barometer, what is the collection, this, that, and so on. And they would barely break even. You know, the target would be, let's say, 15, and they would barely break even, maybe 16, 17. This year we decided we're not going to do any of that. We're just going to depend on Krishna. We'll preach pure Krishna consciousness. We will not advertise for charity. And the collections were more than 25. People gave. Even in very troubled circumstances with very high cost of living and so on, people gave because Krishna was happy. So this principle of seeing Krishna as the maintainer is very important for devotees, so that you don't get bewildered by circumstantial things. If you are experiencing some difficulty, Krishna is maintaining you in another way. That's the vision you should have. Krishna is maintaining some other aspect of your Krishna consciousness. Maybe your humility. Maybe your, you know, relationship with devotees. Maybe you're becoming a little puffed up, so Krishna is sending you some difficulty, and therefore you approach the devotees with a little humility. Prabhuji, I'm facing a lot of problems. So Krishna is maintaining another way. So Krishna always maintains. This is actually a fact. Srila Prabhupada is able to manifest so many temples out of nothing, in one sense. And print so many books. He carried 40 rupees. And he was able to establish this worldwide movement with 40 Indian rupees, which is useless in America anyway. And he said, it's a few hours of spending money for shopping. That's how he described it. So we should have very firm faith in this principle. And you can't have this unless you have done the other two. If you're not given a blank check to Krishna, you won't have this confidence. If you're giving, you know, fixed amount checks, and that too conditional. If you fulfill these conditions, here's the check. If you do this, you won't be able to have this confidence in Krishna. This topic is so big, you can discuss it for a long time. You should discuss it for a long time. Hopefully Revati Raman Prabhu will take up the ball rolling and discuss it more and more. To give confidence to devotees, it's very important to discuss these sorts of things. We feel Krishna's love for us when you discuss these things. Sorry, Prabhu. Yes. That's right. That's right. This is a practical example. But we should have that faith. How was it manifested? The same way it will maintain itself. Devotees worked hard for pleasing Krishna. And because of that, Krishna's pleasure, Krishna allowed this wonderful project, which is practically unique in the whole world of ISKCON. Hari Bol. Hari Bol.
There's no money account. Some of my Lord Prabhupada's message.
Thank you, it was very beautiful.
I just got that inspiration when I came here for this is a great place for inspiration for our
conscious. Sorry, I'm not blowing up on something.
No,
I just want to make the devotees understand.
Yeah.
Just made the point.
But it's not just a household, is it? Like for that man.
Yeah, that's right. It's a universal principle. For our society, for the whole planet. People are not realizing it, therefore there's a lot of shortage. If they were to realize that Krishna is maintaining us and not so puffed up, Krishna would give us 100 times more. There would be no shortage. All the rivers would be flowing full. Yudhishthira Maharaj manifested that. So it's like Yudhishthira Maharaj ruling here, Revati Raman Prabhu, on behalf of Srila Prabhupada. And he's manifesting plenty of everything. You know, the quality of construction and everything is, even the best corporate world can't manifest this kind of, it's not possible. So all glories to the assembled Vaishnavas of Tirupati, led by the strong leadership of Revati Raman Prabhu. So in this way, and there are numerous other examples even today, maybe not on the same scale. Scale may be different, but Krishna gives what you need. Krishna gives what you need. So this is this song of Bhaktivinoda Thakur declaring that for my maintenance, for the maintenance of my family, I leave it to you entirely. My business is to serve you like a household dog. The master calls you, the dog comes running. The master says go, the dog goes there. Whatever the master says, the dog does. In this context he says, I'm the dog of Krishna. The dog is not worried about when it's going to get food. He just gets it, somehow or the other. So in the same way, the next song he explains how easily Krishna gives us everything we need. Sorry, I made it so long. I don't know whether you can capture all the things I said. I get so excited, I forget the translator completely.
ఇక్కడ ఒకసారి బ్రహ్మచారులకు అనుమానం వస్తుంటుంది. మనం ఇప్పుడంటే యవనలో ఉన్నాము, సేవ చేస్తున్నాము, వృద్ధులైపోతే ఎవరు చూసుకుంటారని చెప్పి. నిజంగా మనం శరణాగతి పొందితే కృష్ణుడు మనకు ఖచ్చితంగా చూసుకుంటాడు. ఈ శరణాగతి భావం ఎప్పుడైతే ఉంటుందో కృష్ణుడు పోషకుడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ మనం శరణాగతి ఎప్పుడైతే ఉంటామో క్రమేపీ కృష్ణుడైన పోషకుడు అనే విషయం గాఢంగా అర్థమవుతుంది అన్నమాట. గాఢంగా అర్థమయ్యే కొద్ది ఇంకో విషయం ఏం అర్థమవుతుందంటే, నా ధనము, నా ఇల్లు, నా యొక్క బంధు పరివారం వీళ్ళంతా వాస్తవంగా నన్ను రక్షించలేరు, కృష్ణుడి శరణాగతి నన్ను రక్షిస్తుందనే భావన కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఇల్లు ఆస్తి అన్నీ ఉన్నాయి అనుకోండి, అవన్నీ డబ్బు మనం రక్షించలేదు, ఇల్లే ఉందనుకోండి. ఇప్పుడు జనం ప్రభుత్వం చూడండి, అకస్మాత్తుగా ఎక్కడన్నా ఏదైనా ఫ్లైఓవర్ కట్టాలంటే అక్కడ ఇల్లన్నీ కూడా బుల్డోజర్ పంపించి కూలగొట్టేస్తున్నారు. అట్లా జరిగిపోతుంది. ఈ భక్తుడు అర్థం చేసుకుంటాడు, నేను కృష్ణుడు శరణాగతి పొంది ఉండేదే నన్ను రక్షిస్తుంది, కానీ ఇల్లు ధనము జనము ఇవన్నంతా కూడా నన్ను రక్షించరని చెప్పి అర్థం చేసుకుంటాడు. దీనికి సంబంధించి ప్రభు కూడా ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒకసారి ఒక చోట ఒక భక్తులు, అక్కడ వాళ్ళు వర్షాలు ఏమి లేవు, కానీ ఆ భక్తులు వాళ్ళు ఎంతో నిశ్చలంతో అక్కడ ఉండి ప్రభుకు ఉత్తరం కూడా రాశారు, మీకు ఇట్లా వర్షాలు లేవు అని అంటే మీరు మీ పాటికి మీరు భక్తి సేవ చేస్తూ మంత్రం చెప్పని చేస్తూ ఉండండి అంటే, ఆ చుట్టుపక్కల ఎక్కడ ఇళ్లలో కూడా నీళ్లు రాలేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పంపులు మాత్రం నీళ్లు వచ్చాయి, ఆ వేసవకాలం అంతా కూడా నీళ్లు వచ్చాయి అనమాట. వాస్తవం అది. సో కృష్ణ మీద ఆధారపడితే కృష్ణుడే మనం చూసుకుంటాడు. ఇంకొక ఉదాహరణ ఏమంటే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు ఏం చేశారంటే బాగా ధరలు రేటు పెంచేశారు, ఖరీదు బాగా పెంచేశారు. దేనికోసం అంటే, ఎవరన్నా కుటుంబాల నుంచి సైనికుడిగా వచ్చి చేరితే వాళ్ళ ప్రభుత్వంలో ఆ సైనికుడికి చేరిన కుటుంబానికి మాత్రం ఖరీదు తగ్గిస్తారు, మిగతా వాళ్ళందరూ ఖరీదు పెంచేశారు. అప్పుడు చాలా మంది మధ్యతరగతి కుటుంబాలంతా కూడా వీధిని పడ్డారు. అటువంటి సమయాల్లో ప్రభుపాద ఏం చేశారంటే గౌడీ మఠం దగ్గరికి వెళ్లి పరిస్థితులంతా కూడా తారుమారుగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి, ఖరీదు అంతా కూడా పెరిగిపోయింది వస్తువులకి, మీకైనా సహాయం కావాలా నా నుంచి అని అడిగితే వాళ్ళు చెప్పారు, కృష్ణుడి కృప వల్ల మాకు అంతా బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. అంటే కృష్ణుడి మీద మనం ఆ రకమైన ఆధారపడడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఈ ఖరీదు పెరిగింది అనేటువంటిది ఇది మనల్ని ఇబ్బంది పెట్టదు. కృష్ణ మీద మనం శరణాగతి పొంది ఆధారపడలేదు కాబట్టే అది మనల్ని ఇబ్బంది పెడుతుంది అనమాట. ప్రభు దానికి ఇంకో ఉదాహరణ చెప్తున్నారు. మాకు కూడా మేము ఇక్కడ అమెరికాలో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ రథయాత్ర చేస్తున్నప్పుడు మామూలుగా ప్రచారం ఏంటంటే విరాళాలు పెంచడం కోసం అని చెప్పేసి దానికంటూ ఒక ప్రకటన వేస్తాం. ఆ ప్రకటన వేసి దాని ప్రకారంగా విరాళాలు పెంచుతాం. మొన్న 6 నెలల క్రితం పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, వస్తువుల ఖరీదు అంతా పెరిగిపోయింది. మేమేమనుకున్నామంటే విరాళాల కోసం ఊరికి అనవసరమైన ప్రకటనలు అంతా కూడా చేయొద్దు, మన పాటికి మనం నిజాయితీగా ప్రచారం చేద్దాం స్వచ్ఛంగా అని చెప్పి అనుకున్నారు. అలాగే ప్రచారం చేశారు, అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది అన్నమాట. ఈ విధంగా ఈ కృష్ణుడు ఎప్పుడు కూడాను పోషకుడైన, అయితే ఒక్కొక్కసారి మనకి ఏదైనా ఇబ్బందులు అవుతాయి కదా, ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇబ్బంది ద్వారా మనకి ఇంకొక విషయంలో మనల్ని పోషిస్తున్నాడని అర్థం. ఇప్పుడు నేను గర్వించున్నాను అనుకో, నాకేదో ఒక ఇబ్బంది కలగజేయడం ద్వారా వినయమైనటువంటిది నాకు లోపించింది కదా, ఆ విషయంలో నన్ను పోషిస్తున్నాడు అనమాట. అప్పుడు నేను భక్తుడి దగ్గరికి వెళ్ళి, ప్రభుజీ నా పరిస్థితిలో ఉంది, నేను చెప్పుకుంటాను, ఇంత సాంగత్యం చేస్తాను, సాంగత్యం అనేటువంటిది నాకు తగ్గింది, సో ఈ కష్టం నాకు ఇవ్వడం ద్వారా సాంగత్యమైన విషయంలో ఆయన నన్ను పోషిస్తున్నాడు అనమాట. ఇట్లా ఎప్పటికప్పుడు భగవంతుడు భక్తుని పోషిస్తూనే ఉంటాడు. అది ఇక్కడ ఈ కీర్తనలో జరుగుతుంది. ఉదాహరణలు కూడా ప్రభు చెప్తున్నారు, పెద్ద ప్రభు ఈ మందిరం కూడా 500 రూపాయలతో ఒక భక్తుడితో ప్రారంభించి ఇంత స్థాయికి తీసుకొచ్చామని చెప్పి. ప్రభుపాది కూడా అంతే. ప్రభుపాది ఏమిటి, 40 రూపాయలతో అన్ని పుస్తకాలు ముద్రణ చేశారు, ఏమి లేకుండా అన్ని మందిరాలు కట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే కృష్ణుడే ఏకైక పోషకుడు అని చెప్పి తెలుసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి లేకుండా కూడా అంత స్థాయికి వాళ్ళు ఎదగలిగారు, కేవలం పోషకుడు అనేటువంటి అవగాహన ఉండడం వల్ల. తర్వాత పాట మనకేం చెప్తుందంటే, కృష్ణుడు పోషకుడు అని అర్థం చేసుకున్న తర్వాత నేను, నా కుటుంబ సభ్యులు అందరం కూడా నీకు శరణాగతి పొందుతున్నాం, మమ్మల్ని అందరినీ పోషించుకో బాధ్యత నీది, నాకు సంబంధం లేదు, నా పని ఏమిటి, నేను నీ ఇంటి ముందు కుక్కని, నువ్వు రమ్మంటే వస్తాను, పొమ్మంటే పోతాను, నీకు సేవ చేసుకుంటూ పడి ఉంటాను అని చెప్పేసి ఆ భావనతో ఉండడం, అది తర్వాత పాటలో చెప్తున్నారు భక్తి నడ్డాకు.
స్పీక్ అబౌట్ తిరుపతి. Good. So he's amazing. Krishna's maintaining. He remembered every single point, and he spoke for about 10 minutes and nonstop. I remembered every single thing and presented it. Incredible. I've never seen a translator like this. I've had translators in different languages. You know, if you speak more than 2-3 sentences, they start manufacturing their own ideas. So, anyway, you're empowered. He put a lot of effort to do this. One time, I'll tell you a story, I think it's appropriate to stay here. He heard somebody translate for Revati Ramana Prabhu. He was not very happy. He felt that he's giving his own translation, his own ideas rather than translating the lecture. And he felt very sorry that people are not really getting the benefit of the actual lecture, particularly when such a qualified speaker is speaking and they're not really getting. So he spent 6 months going through the dictionaries and learning the equivalent Telugu words for English words from Prabhupada's books and so on. And he developed a very strong desire to do the service properly. So today he's got this amazing gift of, you know, people who are taking notes, they will find it difficult to reproduce what he does. They may not be able to even remember all the points, but he remembers exactly the words, the examples, and
I got addicted
to him. I'm sure you're a little bit nervous now because I'm getting addicted to him.
ఒక్కమాట, వాస్తవం ఏంటంటే ప్రభువు నన్ను బాగా ప్రోత్సహించారు. మొదటి నుంచి కూడా నాకు ఈ సేవ ఇచ్చి, మొదట్లో నేను ఎన్నో తప్పులు చెప్తూ ఉండేవాడిని. అప్పుడు ప్రభు ఇది కాదు నాయన, ఇది 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 అని చెప్పేసి ప్రభు నన్ను ఎంతగానో నన్ను ప్రోత్సహించారు, నాకు బాగా శిక్షణ ఇచ్చారు ఈ విషయంలో. దానివల్ల ఆయన కోరిక నేను బాగా అనువాదం చేయాలి వచ్చే ప్రతి ఒక్క మహారాజుకి, అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రభు చెప్పినట్టు ఒక ఆయన ఒక మిలిటరీ ఆయన చేశాడనమాట ఒక రోజు ప్రభుకి అనువాదం. అప్పుడు నేను వచ్చిన కొత్తలో ఆయన ఏం అనువాదం చేస్తాడంటే, ప్రతిదానికి ప్రభు అని చెప్పాడనుకో, సో ప్రభు గారు చెప్తున్నారు ఈ విషయంలో నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్పేది ఏంటంటే అని మొదలు పెడతాడు. ఉపన్యాసం మొత్తం అంతే. అది చూసి నాకు కడుపు మండిపోయింది. ఏది అంటే అప్పుడు ఎవరు లేరు మా ప్రభువులు, రూపేశ్వర ప్రభు, రామప్రభు, వీళ్ళంతా ఎవరు లేరు. ఆయన నొక్కి ఒక్కడిస్తూనే ఉన్నాడు ఉపన్యాసం అంతా. సో అప్పుడు అనుకున్నాను, మనం బాగా చేస్తే బయట వచ్చి ఇలా చేసే అవకాశం ఉండదు కదా అని చెప్పి.
దిస్ టైమ్ హి డిడ్ంట్ ట్రాన్స్లేట్.
Because of his strong desire that I should translate nicely, I
got it. That's true. But you know, unless you also, it takes two to learn. Not only that the teacher has to want the student to learn, the student has to want to learn also. Otherwise the learning process is not complete. So, both sides are glorious. Anyway, it's an example of how Krishna maintains. It's not for eating or something. It's a maintenance of a different type. Krishna himself says in various ways he maintains us. He digests the food, he gives us memory, he gives us forgetfulness. These are different ways that Krishna maintains us. So this is another example of Krishna maintains our service. This is a very, you know, this is a, quite a tough service because there are different people with different types of speech. To comprehend the speech, to comprehend the content, and represent the mood of the speaker is a very tough thing. I'm quite amazed. So then the last song in this sequence, Bhaktivinoda Thakur sings, is to recognize how Krishna is maintaining, creating and destroying everything in the big picture. Don't be so focused only about yourself. He's trying to expand our consciousness a little bit. Most of us are so much lost in our own little world of maintenance that we don't really think about how Krishna is maintaining the planet, how Krishna is maintaining the universe, how Krishna is maintaining the universal rulers. So this song is a Tumi Sarveshwareshwara song, very beautiful song, where he expands our consciousness to understand the universality of these principles. It's not just for a little household like Yashoda Lal Prabhu was pointing out, or one man's maintenance. Everything has to work together. And Krishna is doing that. If there's a slight amount of discrepancy in the movement of the earth, if the sun were to come a little closer or go a little farther, everything would be finished as far as the earth planet is concerned. So Krishna is maintaining you have to see the big picture. If he can maintain such big, huge things, tiny, small person like me, he can easily maintain. So that's the fourth song.
తర్వాత ఈ నాలుగో పాటలో భక్తినాథ్ ఠాకూర్ మహారాజ్ ఏం తెలియజేస్తున్నారంటే, కృష్ణుడు నన్ను పోషించేవాడు అని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఈ కృష్ణుడు యొక్క పోషకత్వాన్ని విస్తృతమైనటువంటి స్థాయిలో చూడమని చెప్తున్నారు. కృష్ణుడు నన్ను మాత్రమే పోషించడం కాదు, నేనున్నటువంటి ఈ భూమండలాన్ని మాత్రం కాదు, సమస్త గ్రహాలని, ఆ గ్రహాధిపతుల్ని అందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు, ఆయన అందరికీ స్మృతి మరపు జ్ఞానం ఇస్తున్నాడు, అన్ని విధాలు ఆయన పోషిస్తున్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవడం. ఇది ఇప్పుడు మనకు భూమండలంలోనే ఒక చిన్న పొరపాటు జరిగిందనుకోండి, సూర్యుడు రావడం ఆలస్యమైనా ముందు జరిగినా చాలా పెద్ద పెద్ద ఉత్పాతాలు జరిగిపోతాయి. కానీ అదంతా లేకుండా కృష్ణుడు అన్నింటినీ కూడా పోషించుకుంటూ వస్తున్నాడు. ఈ విధమైన అవగాహన తీసుకోమన్నారు. తుమి సర్వేశ్వర అనేటువంటి ఆ కీర్తనలో ఉంది ఇది. ఈ అవగాహన తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఈ పోషకత్వం అనేటువంటిది వ్యక్తిగత సూత్రమే కాదు, సార్వత్రిక సూత్రం, విశ్వసూత్రం అని చెప్పేసి అర్థం చేసుకుని మరి విశ్వాన్నే ఆయన పోషిస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఒక తుచ్చమైన అల్పమైనటువంటి జీవుణ్ణి నన్ను పోషించడానికి ఆయనకి ఏమి ఇబ్బంది అనేది మనం అర్థం చేసుకోమని చెబుతున్నాడు.
సో నెక్స్ట్ థీమ్ ఆర్ ద నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ శరణాగతి రక్షిష్యతీతి విశ్వాసో. See how he's proceeding. First of all, absolute humility, absolute surrender, seeing Krishna as one's maintainer, and then seeing Krishna as one's protector. Generally, we think of protection in times of danger. If there's some risk, or if there's some danger, we seek protection. But we have to understand that this material world itself is a dangerous place. Padam padam yat vipadam natesham. So if you really want to feel the protection of Krishna deeply, the first thing that you have to recognize is this place itself is designed to be a place of fear. Everything that you... There is no time when someone is not fearful, unless one is a devotee of Krishna. To whatever degree our devotions develop, to that degree our fears go away. But those who are not devotees of Krishna, no matter how exalted they may be, they are always afraid. They cannot become free from shoka and bhaya. So the first of all, Bhaktivinoda Thakur recognizes that the only way one can become free from all fears, protection versus fear, these two things are next to each other, juxtaposed. So protection or freedom from fear, this can only happen if one takes complete shelter of the lotus feet of Krishna. Even Brahma derives his power by meditating upon the lotus feet of Krishna. Lord Shiva derives his auspiciousness by receiving the Ganges water on his head, which comes from the lotus feet of Krishna. Narada receives his high power, devotional capacity and ability to transform people's hearts by meditating upon Krishna's lotus feet. So the source of fearlessness is to become attached to the lotus feet of Krishna. In practical terms, it means if we understand even the first and second cantos of Bhagavatam properly, we'll become fearless, because these are the two lotus feet of Krishna, first and second canto. So those who haven't really got a deeper appreciation of these two cantos of Bhagavatam, they will still be struggling with fear of something or the other, material fears.
ఇక్కడ మనం ఇంకా తర్వాత చెప్పుకోవాల్సిన సూత్రము రక్షణ. ఇక్కడ మనం కృష్ణుడే ఏకైక పోషకుడు అని తెలుసుకున్నాము, తర్వాత కృష్ణుడే ఏకైక రక్షకుడు అని చెప్పి తెలుసుకోవడం. ఇక్కడ రక్షణ అంటే మనం ఏమనుకుంటాం, ఏదైనా ప్రమాదం నుంచి మనల్ని ఎవరిని రక్షిస్తే అది రక్షణ అని చెప్పేసి అనుకుంటాం. ఈ భౌతిక ప్రపంచం వచ్చేసి అడుగడుగునా కూడా ఇక్కడ ఆపద ఉంది. మనం కృష్ణుడి యొక్క రక్షణ ఎప్పుడు ఉంది మనకు అనేటువంటిది ఎట్లా అవగాహన చేసుకోగలుగుతామంటే, ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో అడుగడుగునా ఆపద ఉందంటే అడుగడుగునా భయం ఉంది. అడుగడుగునా భయం ఉంది కాబట్టి ఈ కృష్ణుడి యొక్క రక్షణ అనేటువంటిది మనకి ఎప్పుడు ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడన్నా మనకి ప్రమాదం వస్తే రక్షిస్తేనే రక్షణ అనుకుంటాము, కానీ భక్తుడు మాత్రము ఇక్కడ అడుగడుగునా భయం ఉంది కాబట్టి కృష్ణుడు నన్ను అడుగడుగునా రక్షిస్తున్నాడు, నాకు కృష్ణుడు ఏకైక రక్షకుడు అని చెప్పేసి అనుకుంటాడు. ఆ భక్తుడు ఎంత స్థాయిలో శరణాగతి పొందుతాడో అంత స్థాయిలో భయం నుంచి దూరంగా ఉంటాడు. భక్తుడు కానిటువంటి వాడు ఎంత గొప్పవాడైనా పర్వాలేదు, అతనికి ఎప్పుడు ఈ భయము శోకమైనటువంటి అతను పట్టి పీడిస్తూనే ఉంటాయి. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కీర్తనలో, మరి భయం నుంచి దూరం కావాలి, రక్షణ పొందాలి, దీనికి ఏమిటి ఏకైక మార్గం అంటే కృష్ణుని యొక్క పాద పద్మాలకు శరణాగతి పొందడం. ఆ కృష్ణుని యొక్క పాద పద్మాలకు శరణాగతి పొందడం వల్లనే ఆ పాద పద్మాల నుంచే బ్రహ్మదేవుడి శక్తిని పొందుతున్నాడు. ఆ పాద పద్మాల ద్వారా వచ్చినటువంటి గంగా జలాన్ని శిరస్సును ధరించడం వల్లనే శివుడు ఎంతో శుభాన్ని ఇస్తున్నాడు. ఆ పాద పద్మాల్ని సదా ధ్యానిస్తూ ఉండడం వల్లనే తోటి జనులకు హృదయాన్ని మార్చేటువంటి గొప్ప శక్తిని నారదుడు పొందుతున్నాడు. కాబట్టి ఆ పాద పద్మాలను మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మనకి భయం ఉండదు అని చెప్తున్నారు. మరి దీనిని ప్రత్యక్షంగా మన యొక్క ఆచరణలో మనం ఎట్లా తెలుసుకోవాలి? భాగవతం 1-2 స్కందాలు వచ్చేసి భగవంతుని యొక్క పాద పద్మాలు. ఆ భాగవతం 1-2 స్కందాల పట్ల మనం తీవ్రమైనటువంటి అధ్యయనము, తీవ్రమైనటువంటి ప్రశంస అనేటువంటిది కనుక మనకి లేనట్లయితే మనం ఆయన పాద పద్మాలను ఆశ్రయించినట్టే లెక్క. ఈ రెండింటిని ఎప్పుడైతే మనం బాగా అధ్యయనం చేస్తామో కృష్ణుడి యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయించినట్టు భయం నుంచి మనం దూరమైనట్లు.
So we should make a list of ways that we have felt the protection of Krishna in our lives. Krishna mainly protects the devotees through other devotees. This is his nature. So the main protection is our relationship with Krishna. That is what he protects. The body may, one day or the other, it will fall for everyone. Even for persons like Srila Prabhupada, one day or the other body falls. So it's not the body or the material environment that Krishna protects. If those things are necessary for our relationship with Krishna, Krishna will protect those things. If those things are not necessary for our relationship with Krishna, or rather they become a hindrance, he may not protect those things. He will actually protect our relationship with him. So in the case of Narada, for example, he loses his mother when he's a very young boy. And she was the only one to take care of him. But Narada felt Krishna was protecting him. And we can understand how, from a transcendental vision, because if his mother had continued to live, then he would have had to care for her. And then he couldn't have really gone full steam for self-realization. Nor was it possible for her in this body, or in that lifetime, to completely go for self-realization, because she didn't really have anyone to protect her. So Krishna gave her a different opportunity and gave Narada a different opportunity. In this way he protected both of the relationships with him.
Krishnudu mana rakshistadu aithe ela rakshistadu anante bhaktula dwara rakshistadu aina ikkada mukhyanga manam rakshinchukovalasinatundi vishayam entante rakshana korukovalasinatundi vishayamu krishnudu manamu మనిద్దరి మధ్య కృష్ణుడికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడు కూడా రక్షణ ఉండాలని చెప్పి కోరుకోవాలి. కృష్ణుడు కూడా అదే చేసేది. తనతో ఆ భక్తుడికి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది రక్షింపబడేటట్లు చూస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఈ శరీరం అనేటువంటిది ఇది ఎప్పుడైనా దీన్ని ఎవరు రక్షించలేరు, ప్రభుపాదుల వారైనా సరే దేహాన్ని విడిచిపెట్టవలసిందే. కానీ కృష్ణుడు భక్తుడికి తనకు ఉన్నటువంటి సంబంధాన్ని మాత్రం ఆయన రక్షిస్తాడు. ఆ సంబంధానికి అవసరమైనటువంటి ఏమైనా ఉంటే వాటిని ఉంచుతాడు, ఈ సంబంధానికి అవసరమైనటువంటివి ఏమైనా ఉంటే వాటిని దూరం చేస్తాడు. ఈ విధంగా భక్తుని కృష్ణుడు రక్షిస్తూ ఉంటాడు అనమాట. నారదుని విషయంలో నారదుని తల్లి ఆమె మరణించింది. ఎప్పుడైతే తల్లి మరణించిందో నారదుని వెంటనే నన్ను ఇంకెవరు లేరు ఆయన చూసుకోవడానికి. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఇంకెవరు లేరు, నన్ను కృష్ణుడే రక్షిస్తాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఆధ్యాత్మిక శైలం మనం గనక చూసినట్లయితే నారదుని ఎట్లా రక్షించబడ్డాడు ఇక్కడ అంటే, ఆయన తల్లి గనక ఉంది అంటే ఆయన తల్లిని ఈయన చూసుకోవాల్సిన బాధ్యత ఈయన మీద ఉండింది. ఆ విధంగా ఆయన ఆ జన్మలోనే పరిపూర్ణ ఆత్మ సాక్షాత్కారం పొందేటువంటి అవకాశం ఆయనకి లభించేది కాదు, కాబట్టి ఆయన ఆ విధంగా రక్షించాడు. మరి ఆయన తల్లిని ఏ విధంగా, ఆమె మొత్తం జీవితాంతం ఆమె అక్కడే ఉన్నట్లయితే కుమారుని చూసుకోవాల్సి వచ్చిండేది. సో ఇద్దరికి కూడాను సంబంధం అనేటువంటిది రక్షణ ఏర్పడడం కోసము ఇద్దరిని రెండు విధాలుగా ఆయన రక్షించాడు. నారదుని పరిపూర్ణ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగాడు.
So how do the devotees help protect us? They help us to remember Krishna's lotus feet, his instructions, his representatives, and so on. In this way, the devotees are protecting us. Because if they were not there, we might very easily forget our relationship with Krishna. We know when we move away from association of devotees, even for a couple of days, a couple of moments, then there is so much danger. We just lose track of Krishna consciousness so much. In some overall fuzzy way we might remember Krishna consciousness, but not very focusedly, in a focused manner. So that's how devotees, they give us instructions. Those instructions are coming from Krishna to protect us. If you do like this, you lose your relationship with Krishna, or at least it will weaken your relationship with Krishna. If you do like this, it will strengthen your relationship with Krishna. In this way, the devotees are always protecting us.
ప్రభు ఇంత ముందు చెప్పినారు ఒక మాట ఏమిటంటే, మనల్ని మన జీవితాల్లో కృష్ణుడు మనల్ని రక్షించిన సందర్భాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా మనం రాసుకోవాలి ఒకసారి. ఈ కృష్ణుడు ఎప్పుడు కూడా మనల్ని భక్తుల ద్వారా రక్షిస్తాడు అని చెప్తున్నారు. ఎట్లా రక్షిస్తాడు అంటే, భక్తులు ఎప్పుడు కూడా మనకి కృష్ణుడికి పాదపద్మాలని, కృష్ణుడు ఇచ్చినటువంటి సూచనల్ని, ఆచార్యులు ఇచ్చినటువంటి సూచనల్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు మనకి. ఆ విధంగా వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారు. వాళ్ళు కనుక ఆ విధంగా గుర్తు చేయకపోతే మనం కొన్ని వారాల్లోనే కొన్ని నెలల్లోనే కృష్ణ చేతనైనా మర్చిపోయే అవకాశం ఉంది. అంటే దాని అర్థము ఏదో బోగరుగా అయోమయ స్థితిలో మనకైతే కృష్ణ చేతన గుర్తుండదు, కానీ పూర్తిగా కేంద్రీకరించబడినటువంటి స్థిరమైనటువంటి స్థితిలో కృష్ణ చేతనం మనకు గుర్తుండదు. అదే భక్తులు ఉంటే భక్తులు వాళ్ళు చెప్తారు, ఇదిగో ఇలా గనక చేస్తామంటే నువ్వు కృష్ణ పాదాలను మర్చిపోతావు అని చెప్తారు. ఇలా చేస్తే గనక నువ్వు కృష్ణ పాదాలను గుర్తుపెట్టుకోగలుగుతావు అని చెప్తారు. ఈ విధంగా భక్తుల ద్వారా కృష్ణుడు మనల్ని రక్షిస్తున్నాడు.
So, and they also remind us about Krishna's bhaktavatsala quality. Krishna is sattvatampatihi, he is the protector of his devotees. Krishna favors his devotees. In this way, by reminding us through Bhagavatam classes and so many other ways about Krishna's absolute protection for his devotees, they strengthen our faith that by rendering service to Krishna, we'll receive that full protection. Factually and to some extent lamentably, in our movement, a lot of people feel a lot of insecurity now. Not just for their maintenance, for eating and so on, insecurity in the relationship with Krishna. And this is another area where we have to really work together to recreate the same faith that Prabhupada was able to give to devotees. They were able to abandon everything and simply look to Krishna for maintenance, for protection. They took all kinds of risks. But today, I don't think devotees will be able to do the same thing. At least not on, some rare devotees might be able to do it, but not everyone. Because that deep feelings of security in Krishna's protection is somehow become clouded. It's not so clear.
Krishna భక్తవత్సలుడు అనే మాట నిలబెట్టుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా భక్తులను ఆయన రక్షిస్తూ ఉంటాడు, వాళ్ళని పోషిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, వాళ్ళకి కావలసినటువంటి అనుకూలమైన చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఈ విధంగా కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగించడం కోసం రోజు ఈ భాగవత ఉపన్యాసం ద్వారా మనం పదే పదే వింటడం ఉండడం ద్వారా కృష్ణుడే నన్ను రక్షిస్తాడు ఇంకేం పర్వాలేదని విశ్వాసం మనకి కృష్ణుడి పట్ల దృఢపడుతూ ఉందన్నమాట. దానివల్ల మనం కృష్ణుడే నన్ను రక్షిస్తాడనేటువంటి భావాన్ని బలంగా కలిగి ఉంటాం. అయితే ప్రస్తుతం మన ఉద్యమంలో ఆ విధమైనటువంటి భద్రతా భావాన్ని కలిగినటువంటి వ్యక్తులు కరువైపు తక్కువైపోతున్నారు. కారణం ఏంటంటే అప్పుల్లో ప్రభుపాదుల వారు ఉన్న సమయంలో ప్రభుపాదుల వారు ఏ విధమైనటువంటి రక్షణ భావాన్ని తన శిష్యులు కలుగజేశారో ఆ భావాన్ని ఇప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి దాన్ని కలిగించాలి. ఇప్పుడు భక్తుల మధ్య అది ఇప్పుడు కొరబడుతుంది భక్తుల్లో. ఏంటంటే అభద్రత భావం దేనికోసం అంటే ఏదో నాకు భవిష్యత్తులో నా పని ఏమవుతుంది, నా చదువు కూడా సమయం దొరుకుతుంది లేదా, వీటి గురించి కాదు. అసలు కృష్ణుడితో సంబంధంలోనే వాళ్ళకి అభద్రతా భావం ఏర్పడుతుంది. ఆ అభద్రతా భావాన్ని మనం రూపుమాపేదానికి అందరం కూడా కలిసి కృషి చేయాలని చెప్తున్నారు ప్రభు. ప్రభుపాదం ఉన్నప్పుడు వాళ్ళు దేనికైనా సరే తగ్గించేవాళ్ళు, కృష్ణుడు సేవ చేయడానికి ఎంతకైనా సరే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు ఆ భావన రావడం లేదనంటే కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం మనలో కలగడం లేదు.
సో ప్రీచింగ్ మీన్స్ లాట్ ఆఫ్ రిస్క్స్. ప్రీచింగ్ మీన్స్ రిస్క్. వి డోంట్ ప్రీచ్, వెరీ లిటిల్ రిస్క్. Risk of not, you know, the risk of offending Vaishnavas and all becomes acute when you start preaching. The risk of contacting material association is very high when you preach. The risk of getting tempted by wealth and women, very high when you start preaching. The risk of feeling that I'm a very good preacher now, people are even offering obeisances to me, the risk of becoming proud is very high. So, this is one reason when we start preaching Krishna consciousness under guidance of devotees, Krishna becomes very happy because he feels, from his side, he feels doubly determined to give us protection. He notices us, oh, here's a person who's taking a lot of risk for me, so I should protect him. So how does he protect? He gives you more advanced association. More, you know, a deeper quality of association gives you, where you can begin to feel more secure. Haridas Thakur took this amazing risk with the prostitute. You know, his risk cannot be described. You know, it's easier to drink a glass of poison. That risk is quite commendable. But to take the risk of living alone in the company of a woman in the middle of the night, especially when she has come with that very motive, it's a very great risk. But Haridas Thakur had a mission, he had a service to Krishna, and therefore Krishna protected him. If he was thinking, I'll show how strong I am in Krishna consciousness, finished. That very moment he would have fallen down. But because he was in a mood of service, he had to establish a higher principle. Krishna was inspiring him. Krishna told him why the prostitute had come, he knew the full details, and so he asked her to stay with him and hear his chanting for 3 days, 3 nights. Not days, 3 nights. Alone. What a risk. And Krishna protected. So the idea is that when we take risks for service to Krishna, we can reliably depend on Krishna's protection to come. But it will not always come in the way we want it. It will come in the form of some good instructions. Suppose you are starting to preach too much to a girl. You are a brahmachari. So protection may come from the temple president. This is not good. This is the way it might come, protection. You are taking some risk, but what is the kind of risk that you can take? It should be commensurate with your spiritual advancement. If you take a risk which is too high for you, that would be foolish. So we are encouraged in our movement to somehow reach out to at least one or two persons to give the message of Krishna. There is some risk involved in that. They may think you are crazy. This is the number one risk. Number two risk, they may isolate you. There are so many risks that come, 1, 2, 3, 4, 5. But still, when you take that risk, Krishna will give you protection. And that protection will make you advance in Krishna consciousness.
ప్రచారం అంటేనే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది. మనం ప్రచారం చేసే సమయంలో ఒకసారి ఆ ప్రచారం చేసే స్ఫూర్తితో పక్కన అపరాధం చేసేసి వెళ్ళి ప్రచారం చేస్తాము. బయట వ్యక్తులతో ప్రచారం చేయడం అదొక కష్టము. ప్రచారం చేసేటప్పుడు డబ్బు వస్తుంది ఒక కష్టము, స్త్రీల దగ్గరకు వస్తారు ఇంకో కష్టము, ప్రచారం చేసేటప్పుడు నేను బాగా మంచి ప్రచారకుణ్ణి అనేటువంటి పేరు వచ్చేస్తుంది, దాంతో గర్వం వస్తుంది, అది ఇంకో కష్టము. మరి ఇన్ని కష్టాల మధ్యలో మనం ప్రచారం చేస్తున్నప్పుడు మనం కనుక వ్యక్తిగతంగా ప్రచారం చేస్తే మనకి కృష్ణునికి రక్షణ ఉండదు. మనం ఇన్ని కష్టాల మధ్యలో ప్రచారం చేస్తున్నప్పుడు ఒక భక్తుల యొక్క మార్గనిర్దేశకత్వంలోనే మనం ఆ ప్రచారం చేస్తున్నప్పుడు కృష్ణుడు దాన్ని చూస్తాడు, ఓ ఇక్కడ ఈ భక్తుడు భక్తుల మార్గనిర్దేశకత్వంలో ప్రచారం చేసి ప్రచారమైన కష్టం తీసుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఆయన వైపు నుంచి ఎట్లా భావిస్తాడంట, నేను ఇతనికి రెట్టింపు రక్షణ ఇవ్వాలని చెప్పి అనుకుంటాడంట. రెట్టింపు రక్షణ ఇవ్వాలని చెప్పి అనుకుని ఎట్లా ఇస్తాడు రక్షణ, అతనికి మరింత భక్తుల సాంగత్యం ఇస్తాడు, మరింత ఉన్నతమైన భక్తుల యొక్క సాంగత్యాన్ని అతనికి అందజేసి అతని ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందేటట్లుగా చూస్తాడు. అది కృష్ణుడు వైపు నుంచి వచ్చేటువంటి రెట్టింపు రక్షణ అని అంటే. లేకపోతే మనం హరిదాస్ ఠాకూర్ విషయంలో చూస్తే ఆయనకి మహా గొప్ప కష్టం వచ్చింది ప్రచారంలో. ఏమిటది అంటే వేసి ఆయన దగ్గరికి వచ్చింది, అది ఎటువంటి ఉద్దేశంతో వచ్చింది, ఆయనతో కలవాలి అనే ఉద్దేశంతోనే వచ్చింది. చాలా చాలా గొప్ప కష్టం అది. మరి ఆ సమయంలో ఆయన ఇప్పుడు చూపిస్తాను నా కృష్ణ చైతన్యంలో నేను ఎంత దృఢంగా ఉంటానో ఆయన అనుకుంటే టక్కన పడిపోయేవాడు. కానీ ఆయనకి సేవాభావన ఉంది, ఆయన ప్రచార ఉద్యమం కోసం కొన్ని సూత్రాలని సంస్థాపించాల్సి ఉంది. కృష్ణుడి పట్ల సేవాభావన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమాత్రం కలిసి చెందలేదు. ఆమె ఎప్పుడైతే వచ్చిందో కృష్ణుడు ఆయన ప్రేరేపించేశాడు హరిదాస్ ఠాకూర్ని. హరిదాస్ ఠాకూర్కి అర్థమైపోయింది ఆమె ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, ఆమె ఉద్దేశం అంతా ఆయనకు అర్థమైపోయింది. అందుకనే ఆమె రాగానే ఏం చేశాడు, ఆమెను అదే విధంగా కూర్చోబెట్టి తన యొక్క జపం ఆమె వినేటట్లు చేశాడు. మూడు రాత్రుల పాటు జపం వినేటట్లు చేశాడు. చూడండి, మూడు రాత్రుల పాటు అదే ఉద్దేశంతో వచ్చినటువంటి స్త్రీతో ఆయన ఆ విధంగా ఉన్నాడు. చాలా గొప్ప కష్టం తీసుకున్నాడు. ఆ కష్టం తీసుకున్నప్పటికీ తన సేవాభావం కలిగి ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఆయన రక్షించాడు. అలాగే మనం కూడా కృష్ణుడి పట్ల ఎప్పుడైతే ఈ సేవాభావం కలిగి ఉంటామో అప్పుడు కృష్ణుని యొక్క రక్షణ అనేటువంటిది మనకు లభిస్తుంది. అది ఎట్లా వస్తుంది కృష్ణుడి యొక్క రక్షణ అనేటువంటిది, అది మనకు అర్థం కాదు. మనం ఖచ్చితంగా కృష్ణుని యొక్క భక్తుల యొక్క మార్గదర్శకత్వంలో సేవ చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటే కృష్ణుడి యొక్క రక్షణ ఎలా వస్తుంది అనేటువంటిది నువ్వు కోరుకున్న విధంగా రాదు, అది కృష్ణుడు పంపిస్తాడు ఏదో ఒక విధంగా. ఉదాహరణకు నువ్వు ఎక్కువగా అధ్యయనం చేసేస్తున్నావు, అప్పుడు చెప్తాడు అనమాట మందిర అధ్యక్షుడు, ఎక్కువగా చదువుతున్నావు అది కాదు పద్ధతి, కొంచెం సేవల్లో కూడా ఉండని చెప్తాడు అని అంటే అక్కడ కృష్ణుడి రక్షణ ఆ విధంగా వస్తుంది అనమాట. అంటే కృష్ణుడి యొక్క రక్షణను మనం గమనించాలి. ఇక్కడ
An important thing that comes in the way of fully depending on Krishna's protection is the doership consciousness. I am the doer. Then you cannot depend completely on Krishna's protection. Therefore, Bhaktivinoda Thakur rejects this whole conception of I am the doer. So he receives the order from higher authority, a devotee receives the order from higher authorities, applies his intelligence, Krishna-given intelligence, to fulfill the service that is asked of him, and depends on Krishna for protection. He doesn't introduce his own false ego into the picture. When you think that I can protect myself or I can maintain my family and so on, Krishna allows you to try it out. So you think that you're a great protector? Try it out. And then you may come back realizing, like Indra, you know, he was defeated by Vritrasura. And Krishna had to give him that, you know, special blessing to go to Dadichi and get the thunderbolts made from Dadichi's bones and so on. Even then he forgot it. In the heat of the battle, Indra forgot to use, he forgot that he was going to be victorious over Vritrasura. So if we are in the doership consciousness, we will forget Krishna's protection, we'll become nervous, we'll become fearful. And the consequences of that is great anxiety. And due to that great anxiety, we will further mess up taking shelter of Krishna. We will go into a totally materialistic program and it'll be just totally your side versus my side. You know, I'll pull out some verses, you'll pull out some verses, and we'll try to prove which verses are stronger? who can quote the verses stronger? Totally material platform, everything becomes. So we should not be in the doership consciousness. If you really want to feel the protection of Krishna, that Aham Mama principle we discussed in detail yesterday should be given up.
నేను కర్తనైన భావన ఉంటే కృష్ణుడికి రక్షణ పట్ల మనకి విశ్వాసం ఉండదు. అందుకనే ఇప్పుడు కూడా మందిర యజమాని ఏదైతే సేవ చెప్తారో దానిని కృష్ణ మనకి ఇచ్చినటువంటి తెలివి బుద్ధిని ఉపయోగించి మనం చక్కగా చేయడానికి ప్రయత్నించినట్లయితే అప్పుడు కృష్ణ యొక్క రక్షణ మనం ఒక భక్తుని యొక్క మార్గదర్శకతలో నడుచుకుంటున్నాం కాబట్టి మనకి కృష్ణ యొక్క రక్షణ వస్తుంది. అట్లా కాకుండా నన్ను రక్షించుకోగలను, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలనంటే కృష్ణుడు చెప్తాడు సరే ప్రయత్నించు నువ్వు అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా మనం ప్రయత్నించి పూర్తిగా విఫలం అయిపోతాం. ఇంద్రుడి లాగా అయిపోతుంది పరిస్థితి. ఇంద్రుడు ఉత్తరాసుడి చేతుల్లో ఓడిపోయాడు ఆయన, నేనే కర్తననే భావించావు. మళ్లీ కృష్ణుడు ఆయనకి పట్ల ప్రత్యేక ఆశీర్వాదం చూపించి ఆయన దధీచిముని దగ్గరికి పంపించి ఆయన వెన్నెముక ఆయుధం తీసుకుని చివరికి ఆయుధం తీసుకొచ్చినా కూడా అసలు ఆయన విజయం యుద్దంలో విజయం సాధిస్తానే విషయం కూడా మర్చిపోయాడు ఆయన. ఎందుకనంటే ఈ నేను కర్తననే భావన అతనికి ఉంది. అందుకనే మనం ఈ భక్తుల దగ్గర ఉన్నప్పుడు ఈ అహం నేను కర్తననే భావన ఎప్పుడైతే వస్తుందో కృష్ణుడి యొక్క రక్షణ పట్ల విశ్వాసం ఉండదు. కృష్ణుడి యొక్క రక్షణ పట్ల ఎప్పుడైతే మనకు విశ్వాసం ఉండదో ఆందోళన పెరిగిపోతుందో లోపల. ఆందోళన ఎప్పుడైతే పెరిగిపోతుందో దానివల్ల మరింతగా కృష్ణుడి యొక్క రక్షణ పట్ల విశ్వాసం తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏమవుతుందంటే ఇంకా భౌతికమైన స్థాయిలో వెళ్ళిపోతాం. నువ్వెన్ని శ్లోకాలు చెప్తావు, నేను ఎన్ని శ్లోకాలు చెప్తాం, ఇట్లా మన పోటీలు పెరిగిపోతాయి. కానీ కృష్ణుడి యొక్క రక్షణ పట్ల విశ్వాసం లేదు. అందుకనే ఈ అహం మమేతి అనేటువంటిది ఉన్నంత వరకు కృష్ణుడి యొక్క రక్షణ పట్ల మనకు విశ్వాసం ఉండదు. అది వదిలిపెడితేనే కృష్ణుడి రక్షణ పట్ల విశ్వాసం ఉంటుంది.
Of course, a lot of questions will arise in this connection. When you start applying it, you'll get a lot of questions. Because sometimes you have to do your duty. Let us say there is a situation which needs your attention. Should you get into it or not get into it? This kind of question will arise. Let us say there's a conflict between two devotees and you have a certain service to try to resolve that conflict. It's a very tough situation to not get into the doership consciousness in such a situation. So, we have to really, when you start applying, you'll get these questions and you have to strengthen your intelligence by hearing these kinds of discussions to take this understanding and apply it in practical day-to-day dealings in Vaishnava relationships. A lot of situations come up. Whether am I in the doership consciousness or am I doing it for Krishna's pleasure? Practically every moment we are tested on this one. So, the only way you will learn it completely, anyone will learn it, I will learn it, you will learn it, is when you start applying these things in different situations to see Krishna's protection and not be in the doership consciousness.
ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా విని తర్వాత మనకి వీటిని ప్రత్యక్షంగా ఆచరించేటప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు ఇద్దరు భక్తుల మధ్య కలహం వచ్చింది. మనం ఇప్పుడు మన సేవ ఏంటంటే వాళ్ల మధ్యలోకి వెళ్లి ఆ కలహాన్ని ఆపాలి. మరి ఇప్పుడు ఈ నేను కర్తన అనేటువంటి భావం అక్కడ ఉంచాలా వద్దా, కృష్ణుడి యొక్క రక్షణ అనేటువంటిది మనం అక్కడ భావించాలా వద్దా, ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. సో వీటికి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏవైతే వింటున్నామో ఈ విషయాలన్నింటినీ అవగాహన చేసుకుని వీటిని అక్కడ ఆచరించడం మొదలు పెడుతూ ఉండాలి అన్నమాట. మొదలు పెడుతుంటే అందరికీ కూడా ఇది చిన్నగా అనుభవంలోకి వస్తుంది. చిన్నగా వాళ్ళు ఈ కృష్ణుడికి రక్షణ అనుభవించగలుగుతారు. మనకి జీవితంలో ప్రతి నిమిషం కూడా నేను కర్తనని భావిస్తున్నానా లేకపోతే కృష్ణుడే రక్షకుడు అని చెప్పి భావిస్తున్నానే దానికి మనకి ఎప్పుడూ పరీక్ష ఉంటూనే ఉంటుంది. కాకపోతే మనం వీటిని ఇలా ఆచరిస్తూ ఉండగా క్రమేపీ మనకి కృష్ణుడికి రక్షణ అనేటువంటిది అర్థమవుతుంది.
Clue that I carry with me is to try to become dear to Krishna. The more you become dear to Krishna, the more he takes interest to protect you. Krishna protects his cows, Krishna protects his gopas, Krishna protects his parents, Krishna protects against Indra's torrential rainfall, Krishna protects against animals taking the poisoned water from the lake where Kaliya was residing. Why? And in each of those cases, they are all very dear to Krishna. So if you really want to improve in the realization of how Krishna is protecting us, then you have to try to become to Krishna. Then only you will be able to feel the protection of Krishna. Otherwise, you won't feel Krishna is protecting you. It's a realization, na? Krishna is always protecting everybody. It's a matter of realizing that protection. So, you can realize it even in very difficult circumstances, where difficult not in terms of
you know, very great danger. In such circumstances, it's easy to recognize Krishna's protection. When I said difficult circumstances, difficult to avoid the doership mentality, that kind of circumstance. You can feel Krishna's protection, provided you are wanting to become dear to Krishna. And how do you become dear to Krishna? You have to really want to please the devotees of Krishna. If you have the desire to please the devotees of Krishna, the more you have the desire, the more you become dear to Krishna. And the more you will feel the protection of Krishna in those circumstances when you might be overtaken by the doership consciousness.
ఇక్కడ ఒకటి అంటే ప్రభు చెప్తున్నాడు నేను ప్రయత్నించేటువంటిది కృష్ణుడికి మనం ప్రియం కావాలని చెప్పి ప్రయత్నించాలి. కృష్ణుడికి మనం ప్రియం కావాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తామో కృష్ణుడు మనల్ని రక్షిస్తాడు. కృష్ణుడు గోవుల్ని రక్షిస్తాడు, గోపబాలను రక్షిస్తున్నాడు, తల్లిదండ్రులను రక్షిస్తున్నాడు, ఇంద్రుడు తీవ్రమైనటువంటి వర్షాలు కురిపించినప్పుడు వాళ్ళని రక్షించాడు. ఎందుకని వీళ్ళందరినీ కూడా రక్షించాడు? వాళ్ళంతా కూడా కృష్ణుడికి ప్రియమైనటువంటి వాళ్ళు. మనం కూడా కృష్ణుడికి దగ్గర కావాలని చెప్పి ప్రయత్నించాలి. దగ్గర కావాలని ప్రయత్నించినప్పుడు కృష్ణుడి యొక్క రక్షణ మనము బాగా సాక్షాత్కరింపజేసుకోగలుగుతాం. ఇక్కడే విషయం ఏంటంటే కృష్ణుడి యొక్క రక్షణను మనం తెలుసుకోవడం అంతే. కృష్ణుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన రక్షిస్తూనే ఉన్నాడు. కృష్ణుడి రక్షణ నా మీద ఉంది అనే సాక్షాత్కారం పొందాలి, అది ఇక్కడ విషయం. ఆ సాక్షాత్కారం ఎప్పుడు వస్తుంది అంటే కృష్ణుడికి మనం ప్రియమైనప్పుడు అది వస్తుంది. మరి కృష్ణుడికి మనం ఎప్పుడు ప్రియం కాగలుగుతాము అంటే కృష్ణుడి యొక్క భక్తులకు మనం సేవ చేసి వాళ్ళని సంతృప్తి పరిచినప్పుడు కృష్ణుడికి మనం ప్రియం కాగలుగుతాం. ఈ కృష్ణుడు నన్ను రక్షిస్తున్నాడు అనేటువంటి సాక్షాత్కారము అప్పుడు మనకి ఎలా వస్తుందంటే ఒక్కొక్కసారి మనం కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంచబడతాం. సులభమైన పరిస్థితుల్లో కృష్ణుడు నాకు రక్షించడం సులభంగా తెలుసుకుంటాం. ఒక్కొక్కసారి క్లిష్టమైన పరిస్థితుల్లో దీనికి నేనే కర్తను అనేటువంటి కర్తృత్వ భావన వస్తుంది. ఆ భావన వచ్చేటువంటి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కృష్ణుడే వాస్తవంగా ఇక్కడ రక్షకుడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతామంటే కృష్ణుడికి ప్రియమైనప్పుడు. కృష్ణుడికి ఎప్పుడు ప్రియమవుతామంటే కృష్ణ భక్తులకు సేవ చేసుకుని వాళ్ళని సంతృప్తి పరిచినప్పుడు.
It is the humble mode of service to the devotees which is completely the antithesis of the mode of enjoyer. I am the enjoyer. So, another way of saying it is, if I am in the mood of I am the enjoyer, we won't become so dear to Krishna. And then you won't feel the protection of Krishna. But if you are in the mood of I am a servant, then you will become more and more dear to Krishna and you will feel the protection of Krishna.
భక్తులకు వినయపూర్వకమైనటువంటి సేవ చేసుకోవడం అనేటువంటిది దేనికి వ్యతిరేకం అంటే భోగించాలి అనే భావనకు వ్యతిరేకం. ఇక్కడ భక్తులకి మనం వినయపూర్వకమైనటువంటి సేవ చేసుకునే భావన ఉండాలని అర్థం. దీని అర్థం ఏమంటే భోగ భావన అనేటువంటిది ఉండకూడదని. భోగ భావన అనేటువంటిది గనక ఉంది అంటే మనము కృష్ణుడికి ప్రియులం కాలేము. కృష్ణుడికి ప్రియులం కాలేము అంటే కృష్ణుడి యొక్క రక్షణ మన జీవితాల్లో మనం గుర్తించలేము. అందుకని వినయపూర్వకమైనటువంటి స్థానం ఎప్పుడైతే తీసుకుంటామో భక్తుల దగ్గర, అప్పుడే మనం కృష్ణ యొక్క రక్షణను సాక్షాత్కరింపు చేసుకోగలుగుతాం.
Two principles, 15 minutes to go. So we'll have to hurry up. So, pratikulya. Pratikulya shavarjanam. Those things that are unfavorable to Krishna, we should reject. This is the fifth principle according to him. In other words, if you have not really understood Krishna's protection and maintenance, if you are not fully surrendered, what you feel is favorable to Krishna will not be actually be favorable or unfavorable to Krishna. It will be the opposite. So although the activities may be in that direction, you won't actually be able to see the favorableness of it. You won't be able to realize it. So the fifth item is pratikulya sevarjanam, giving up things that are unfavorable for Krishna consciousness or devotional service.
Daido vishayam entanante Krishna chaitanyaniki ledha Krishna sevaku pratikoolamaina vishayalannitini kudanu vidichi pettadam. Idi aidavadanta Bhaktivinoda Thakur Maharaj ga drishtilo. Endukani ante కృష్ణుడికి శరణాగతి పొంది, కృష్ణుడే నాకు ఏకైక రక్షకుడు, ఏకైక పోషకుడు అనే విషయాలు మనం అవగాహన చేసుకుంది, ఈ సాక్షాత్కారం పొందినదే, అసలు కృష్ణుడికి అనుకూలమైనది ప్రతికూలమైనది మనం లెక్కగట్టలేము. మనమేమో ఆ పద్ధతిలోనే ఉంటాము, భక్తియుత సేవ మార్గంలోనే ఉంటాము, కానీ వాస్తవంగా ఇందులో నిజంగా ఏది కృష్ణుడికి అనుకూలమైనది ప్రతికూలమైనది మనం ఎంచలేము. అందుకనే ఇవన్నీ పొందిన తర్వాత, పోషకుడు, రక్షకుడు, శరణాగతి అన్ని అయిన తర్వాత అప్పుడు మనకు విషయం తెలుస్తుంది. అప్పుడేం చేయాలని చెప్తున్నారు, కృష్ణ సేవకు, కృష్ణ చైతన్యానికి ప్రతికూలమైన వాటిని విసర్జించండి అని చెప్తున్నారు.
సో ఇన్ అ వెరీ సింపుల్ వే రూప గోస్వామి ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఇన్ నెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సిక్స్ థింగ్స్ విచ్ ఆర్ అన్ఫేవరబుల్ ఫర్ డెవలపింగ్ కృష్ణ కాన్షియస్నెస్. అత్యాహార, ప్రయాస, ప్రజల్ప, నియమాగ్రహ, జనసంఘ, లౌల్య. సో దీస్ సిక్స్ థింగ్స్ we should very carefully avoid.
అయితే ఇక్కడ ఈ విషయంలో ఈ ప్రతికూలమైనటువంటి విషయాలని విడిచిపెట్టండి అనే విషయంలో ఈ రూపకోసం ఉపతి సామర్థ్యంలో చెప్పినటువంటి అత్యాహార ప్రయాస అనేటువంటి ఆరు విషయాలు ఉన్నాయి భక్తి సేవకు ప్రతికూలమైనటువంటి ఆరింటిని మనం విడిచిపెట్టాలి.
So out of these, Srila Bhaktivinoda Thakur focuses, highlights on certain aspects of pratikula. Number one, he highlights is studying literatures or too many philosophies which are not strengthening your Krishna consciousness. You should reject them. Don't read too many books. Even devotional books, if you don't have the proper attitude towards them of reading in the disciplic succession, studying under the guidance of disciplic succession, it will work as unfavorable for Krishna consciousness. Sometimes devotees find it attractive to read books on Mahabharata and so on, which is not really in disciplic succession. Some versions, Vishnu Purana, Padma Purana, these things will all actually make you forget Krishna. They won't necessarily make you remember Krishna, because you'll forget your service to Krishna. You may say Krishna, Krishna, like the Mayavadis also sometimes say Krishna, Krishna, but their idea is not to serve Krishna. Rather, their idea is to either become one with Krishna or to degrade his denigrate his form. That's their idea. So you might read these books, but it won't necessarily develop your service attitude. So therefore, at least for quite some time, a devotee should very carefully study Srila Prabhupada's books, so that a very strong understanding of what is Krishna consciousness is completely clear. Most of us really don't understand Krishna consciousness for quite some time, although we hear it all the time, but we don't really realize it. So one of the things which really hampers that understanding is studying too many books, philosophies and so on. One can completely fall down.
ఇక్కడ భక్తివినోద్ ఠాకూర్ మహారాజు ప్రతికూలమైనటువంటి దాంట్లోనే కొన్ని విషయాలని ఆయన ప్రాధాన్యంగా చేసి చూపిస్తున్నారు. అందులో ఒకటి ఏమంటే, ఎక్కువగా పుస్తకాలను, ఎక్కువగా తత్వాన్ని చదవడము, ఏవైతే కృష్ణుని యొక్క భక్తి చేపట్ల విశ్వాసం కలిగించినటువంటి విషయాలు ఉన్నాయో ఆ పుస్తకాలను ఎక్కువగా చదవడం అని చెప్తున్నారు. అంటే ఎక్కువగా అనేకమైనటువంటి పుస్తకాలు, ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో వస్తున్న వ్యక్తి యొక్క మార్గనిర్దేశకత్వంలో కాకుండా సొంతగా మనం జ్ఞానం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో గనక చదివినట్లయితే అప్పుడు మహాభారతం ప్రామాణికంగా గురు శిష్య పరంపరలో లేకుండా ఉండేది, లేకపోతే విష్ణు పురాణం, పద్మ పురాణం ఇవంతా కూడా చదివితే వాస్తవంగా వాటి వల్ల ఏమవుతున్నామంటే కృష్ణ మర్చిపోతాం. మనం అనొచ్చు అందులో కృష్ణాన్ని పేరుంది కదా, కృష్ణ కృష్ణాన్ని పేరుంది కదా అని మాయవాదులు చెప్తారు. కృష్ణ కృష్ణ అంటారు, ఉద్దేశం ఏంటంటే కృష్ణుడు ఏకం కావాలని, లేకపోతే కృష్ణుడికి రూపం లేకుండా చేయాలని. అందుకని ఈ పుస్తకాన్ని చదవడం వల్ల వాస్తవంగా ఏమవుతుందంటే మనకి కృష్ణుడి పట్ల విశ్వాసం అనేటువంటి తగ్గిపోతుంది భక్తి సేవ పట్ల. అందుకని కొంతకాలం వరకు మనం ప్రారంభం నుంచి కొంతకాలం వరకు ప్రభుపాద గారి పుస్తకాలే మనం చదవాలి. ఎందుకనంటే అసలు ప్రారంభంలో వచ్చినప్పుడు మనం ఏదో వింటూ ఉంటాం ఉపన్యాసాలు, కానీ కృష్ణ చైతన్యం అంటే పూర్తి అవగాహన అనేటువంటిది మనలో చాలా మందికి నిజంగా తెలియదు. సో అందుకని ప్రభుపాద గారి పుస్తకాలు మనం తదేకంగా వాటినే చదవాలి. ఇంకా ఇతర ఏ పుస్తకాలు శాస్త్రాలు చదివి అధికంగా జ్ఞానం పోగు చేసుకోవడానికి మనం ప్రయత్నించకూడదని చెప్తున్నారు.
I should very carefully avoid places, things, company of persons who are averse to Lord Chaitanya, Lord Chaitanya's teachings.
Chaitanya Mahaprabhu bodhanlaki vyatirekanga unnatundi pradeshalu, vastulu, vishayalu, vyaktulu vallandarni kuda jagratthaga manam dooranga pettali.
Because Lord Chaitanya is the bestower of prema bhakti, so if someone is, even if they are superficially devotees, if they are against Lord Chaitanya, they may not understand Lord Chaitanya, that's another thing. But if they are against Lord Chaitanya or his devotees, we should very carefully stay away from them.
అందుకని ఎవరైనా సరే చైతన్య మహాప్రభు ప్రేమ భక్తిని ఇవ్వడానికి వచ్చారు, ఎవరైనా సరే చైతన్య మహాప్రభు పట్ల చైతన్య మహాప్రభు అవగాహన చేసుకోకపోతే అది వేరే విషయం, పర్వాలేదు. కానీ చైతన్య మహాప్రభు పట్ల, చైతన్య మహాప్రభు భక్తుల పట్ల వ్యతిరేకంగా ఉన్నారంటే అటువంటి వాళ్ళని మాత్రం మనం దూరంగా పెట్టాలి.
We should reject books, commentaries, actions, programs, relatives, songs, foodstuffs, non-prasadam. All these things we should reject completely. Even a little bit of laxity in these things would affect your surrender in the heart.
newspapers. Many people nowadays read newspapers quite a lot. They absorb themselves just to get a little idea of what's going on. You might spend a couple of minutes, but even I don't do that, frankly. But to get absorbed in newspaper is definitely pratikulya. It must be varna.
అంటే అటువంటి వ్యక్తుల యొక్క మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ అడుగుజాడలు, వాళ్ళు పెట్టేటువంటి ఆహారము అన్నీ కూడాను మనం పూర్తిగా విడిచిపెట్టాలి. దినపత్రికలు కూడా అంతే. వాటిని మనం పూర్తిగా అందులో నిమగ్నమైపోయి చదివేటట్టున్నామనంటే అది ఇక్కడ ప్రతికూలం కింద వస్తుంది. దాన్ని కూడా విడిచిపెట్టేసేయాలి. ఈ రోజుల్లో ఎక్కువ మంది అది చేస్తూ ఉంటారు.
One should give up very carefully the association of mayavadis and sense gratifiers. Of the two, associating with sense gratifiers is better, because the sense gratifiers have a scope for changing. Sometimes in the association of saintly persons, they give up their sense gratification. But with association with mayavadis, persons were, you know, addicted to impersonalism. Everybody has some impersonalism in him when they start Krishna consciousness. But those who are addicted to impersonalism, we should very carefully avoid those, that company.
మాయావాదులు, ఇంద్రియతృప్తి కోరుకునే వాళ్ళు ఇద్దరిని కూడా మనం దూరంగా ఉంచాలి. వీరిద్దరిలో ఇంద్రియతృప్తి కోరుకునే వాళ్ళు కొద్దిగా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంద్రియతృప్తిని కోరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సాధు మహాత్ముల యొక్క సాంగత్యం ఇంద్రియతృప్తి విడిచిపెట్టేస్తారు. కానీ మాయావాదులు అనంటే కృష్ణ చేతన ప్రారంభంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాయావాద భావన అనేటువంటిది ఉంటుంది. కానీ ఎవరైతే ఆ మాయావాద భావనకి బాగా అలవాటు పడిపోయి ఉంటారో పూర్తిగా, అటువంటి వాళ్ళని మాత్రం మనము దూరంగా ఉంచాలి. వాళ్ళ సాంగత్యం తీసుకోకూడదు.
And his last song is a very deep song where I don't want to discuss in detail because I think it's not necessary, at least here. But he makes very strong statements that anyone, even liberated personalities, if they're averse to the unity of Radha and Govinda, he particularly mentions Chandravali, her name. I don't want to even hear the name because they're always trying to separate Radha Govinda's union. Therefore, I reject very meticulously even that association.
The Chittichavari Kirtan lo cheptunnaru, adi chala unnatamainatundi kirtana. Andulo em cheptunnaru anante, ee Radha Krishnulu yokka yugala roopam, aa kalayikanu evaraithe tiraskaristaro, Chandravali cheptunna maata adi. Atuvanti vaallani poorthiga dooranga unchali, vaallani poorthiga tiraskaristunnanu ani cheptunna.
No, Bhaktivinoda Thakur says. Bhaktivinoda Thakur says, Chandravali is the right wing gopi and she tries to steal away Krishna. It's all love, you know. Bhaktivinoda Thakur has a certain specific mood in this song. So that's why I don't want to go too much in detail. I'm glad you caught that. Because later on somebody who hears the translation, they might misunderstand. Bhaktivinoda Thakur says, I don't even want to see the face of persons who try to separate Radha and Krishna. And he mentions particularly persons like Chandravali. I don't have the courage to say those things, but Bhaktivinoda Thakur says. And I'm just repeating what he said. I don't have a realization of this. I can't say much more than that.
Bhaktivinoda Thakur Maharaj em cheptunnarante, Radha Krishnalu veru chesetuvanti vyaktulu evaraithe unnaro, atuvanti vyaktulni nenu asalu choodalani kuda anukodam ledu ani chepesi antunnaru.
Yes. So, you can translate that if you like.
Raghunadas Goswami, ayana chivari rojulo kevalam oka dunya majjiga matrame teeskune vallu. Oka roju nenu chesarante majjiga teeskovadam manesaru. Endukante aa majjiga edaithe dunyalo icharo ఆ దొన్ని చంద్రవల్లి ఉండేటువంటి గ్రామం నుంచి తయారు చేసి ఇచ్చినటువంటి దొన్ని అంట. నాకు ఆ దొన్ని వద్దే వద్దని చెప్తూ చేశారు.
సో దిస్ ఇస్ నాట్ పార్టీ పాలిటిక్స్. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ, బోత్ పార్టీస్, అండ్ దే హ్యావ్ డిఫరెంట్ మూడ్స్. అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్సో అడ్మిసిబుల్ అమంగ్స్ డివోటీస్. వీ మే హ్యావ్ డిఫరెంట్ మూడ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ వీ నేచురలీ టెండ్ టు అసోసియేట్ విత్ దోస్ whose modes of service is similar to our own. It is natural. But here, the problem is that we try to step on others while we do this. We try to condemn others.
In the spiritual world, there is no such condemnation of others' service to Krishna. Rather, there is always a desire to enhance the service of others to Krishna. It's a difficult subject matter, how it is exactly, because we have material envy in our heart, so we can't really understand how the liberated souls like Bhaktivinoda Thakur are thinking. But it's a fact that there is party spirit in the spiritual world. How that party spirit is different from our party spirit, we cannot understand it unless we become free from envy. We have a party spirit which is not very healthy. But there is different moods of service even here, and we should be broad-minded to see those differences and try to see synergy in that difference. Just like I explained the other day, our hand has different fingers, each one has its own function. So we may see different modes of service amongst different devotees, and we should make it a habit. This is one thing, this is a nice point, one pratikula we should definitely observe. Bhaktivinoda Thakur doesn't explicitly mention it, because, you know, he is so humble, there is so much humility in him, because he has come to pratikula as the fifth principle. Humility is so great that there is no question of offending anybody. So one pratikula, which is very important for us, is to never even think ill of any Vaishnava. We should very carefully reject that. Never think anything bad. If you don't know, or even if you get some news about some Vaishnava, just don't conclude anything. Carry on with your own Krishna consciousness. Let Krishna take care of it. He has his own system of taking care of things. And nobody can get away from Krishna. Nobody can cheat him. So we have that faith. And someone asked me this very nice question in a lecture I gave recently. It was a fairly newcomer who asked it, actually. We were discussing the questions raised by the sages of Naimisharanya. What is the ultimate benefit for all people of this world? Very first question. And at the end of the class, one person asked me, you spoke about the ultimate benefit. Could you please tell me what is the ultimate bad thing one can do so that I can avoid that? So I told him, Vaishnava Aparadha is the ultimate bad thing you can do. You can do any number of sins, Krishna will forgive you. But Vaishnava Aparadha, Krishna will not forgive. So the one thing we should not do, which is highly pratikula category, completely avoid it. In my career in Krishna consciousness, my spiritual master has not given me too many instructions. He has given me many, many instructions, but he never highlighted this is an instruction like that. One time, only one instruction he has given me, saying this is an instruction. No Vaishnava Aparadha. He said, this is an instruction. And I am very, very careful about it, because not only I know the dangers of, you know, Vaishnava Aparadha, but it's an instruction for me. So if I'm, you know, having some doubts or this or that, I just don't discuss it. I just keep quiet. I just don't discuss it. So, very difficult. Very difficult. Now he might relax the instruction. This he gave me when I was doing more of a brahminical service. Now he might, still the instruction will remain the same, but he might give me some parameters to adjust. But it's tough. To not hear, you can avoid committing aparadha yourself, but to not hear Vaishnava aparadha is quite difficult in a managerial position, because people always have something to say about somebody else. He's not doing this right, he's not doing that right. So it's not easy. So you have to, the way I do it is, I don't allow it to get to my heart. I hear it more as a service, and then I don't allow it to get to my heart as far as possible. At least I'm consciously aware that I shouldn't do that. Still sometimes it happens, but by chanting and deep mood of seeking forgiveness, I'm able to overcome it so far. So this is one thing which is highly pratikula, Vaishnava Aparadha. It'll really make it very difficult to advance in Krishna consciousness.
So these are some pratikula items he mentions in his songs. Then, sorry, again, I forgot all about it.
ఇక్కడ ప్రతికూల విషయం చెప్పేటప్పుడు మనం ఈ రఘునాథ దాస్ కోసం గురించి చెప్పుకుంటున్నాము. భక్తులు వాళ్ళు ఇద్దరు కూడాను కృష్ణుడికి ఆనందం కోసం ప్రయత్నిస్తున్నారు, కృష్ణుడికి ఆనందం కోసం వివిధ భావనతో వాళ్ళు సేవ చేస్తున్నారు. మన భక్తుల్లో కూడా అట్లే ఉంటుంది. ఎవరైతే ఒకే విధమైన భావనతో సేవ చేస్తున్నారో వాళ్ళంతా కలిసి ఒక వర్గంగా ఉంటారన్నమాట. ఆ విధంగా ఇరు వర్గాలు కూడా కృష్ణుడికి ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ అదే విధంగా ఉంటుంది. అక్కడ ఇక్కడ తేడా ఏమంటే అక్కడ ఒక వర్గం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తుంది, ఇక్కడ ఏమైనా మనం చేసే పని ఒక వర్గం ఒక వర్గాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంటాం. అదే అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు ఏ భావనతో అక్కడ ఆ విధంగా సేవ చేస్తున్నారు అనేటువంటిది, ఇరు వర్గాలుగా ఉండి ఎట్లా సేవ చేస్తున్నారు అనేటువంటి మనకి ఇక్కడ అర్థం కాదు. అసీ ఉంది కాబట్టి అసీ తొలగినప్పుడు వాళ్ళ ఆ భావంతో ఎట్లా ఆశిస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఇక్కడ భక్తివినోద ఠాకూర్ మహారాజు దీన్ని ప్రత్యేకించి దీనిని తెలుపలేదు. ఎందుకంటే అప్పటికే వినయము అనేటువంటి దాన్ని ముందే వివరించున్నారు కాబట్టి, ప్రతికూల ఐదోది కాబట్టి దీన్ని ఆయన పైకి ప్రాధాన్యంగా చెప్పి చూపించలేదు. అదేమిటంటే ఇంకోటి తోటి భక్తుడి గురించి చెడ్డగా అనుకోవడం అపరాధం. ఆ అపరాధం అనేటువంటిది మాత్రము అది ప్రతికూలంలో కింద వస్తుంది, ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టాలని చెప్తున్నారు. పొద్దున్న కూడా అడుగున్నారు దానికి, ఎవరి గురించి కూడా మనము చెడ్డగా మాట్లాడకూడదు. ఏదైనా సరే మనం చెడ్డగా విన్నప్పటికీ కూడాను దాన్ని మనం హృదయంలో తీసుకోకూడదు. అతను చెడ్డగా ఏదైనా చేశాడని వింటే కూడా కృష్ణుడికి సొంత పద్ధతి ఉంది, ఆ అబ్బాయి చేసిన తప్పుని ఎట్లా సరిదిద్దుకోవాలి, అతను ఎట్లా నడిపించాలని మనం జోక్యం చేసుకోకూడదు. మనకు ఆ తప్పుకి మనకు అనవసరం. వాళ్ళకి మనం తప్పుకు అనుకుంటే ఆ అపరాధం మనకు వస్తుంది అనమాట. ఇంతకుముందు ఒకసారి విద్యార్థులకి ప్రభు ఋషుల ప్రశ్నలు నైమిసారంలో ఋషుల ప్రశ్నలు చెప్తుంటే అందులో ఋషులు అడిగారు, ప్రపంచంలో అందరికీ సర్వ ప్రయోజనకరమైనటువంటిది ఏది అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న గురించి ప్రభు చెప్తుంటే ఒక అబ్బాయి లేచి ప్రపంచంలో అందరికీ సర్వశ్రేయోదాయకమైనటువంటిది ఏంటని చెప్పి ఋషులు అడిగారు. ప్రపంచంలో అందరికీ సర్వ దుష్ప్రయోజనాన్ని కలగజేసేది అని చెప్పారు. ప్రభు చెప్పారు వైష్ణవాపరాధము, అది గనక చేస్తే దానికన్నా కూడా చెడ్డ విషయం కూడా ఏమీ లేదు. అది చేస్తే గనక ఏం చేసినా కానీ తప్పులు పాపాలు కృష్ణుడు క్షమిస్తాడేమో, వైష్ణవాపరాధం చేస్తే మాత్రం క్షమించడు. ఆ వైష్ణవాపరాధం పట్ల మనం అంత జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వైష్ణవాపరాధం చేయకూడదు. ప్రభు జీవితానికి వచ్చేసి ఒకసారి ప్రభు గురు మహారాజు ఎన్నో విషయాలు చెప్తున్నారు, కానీ విషయాలు చెప్పినా వాటిని ఇది నా సూచన అని ఎప్పుడు చెప్పలేదు. ప్రభు వాటిని సూచన కింద తీసుకున్నారు, కానీ ఒకే ఒక సందర్భంలో మాత్రం ఇదిగో ఇది నా సూచన, ఎప్పుడు వైష్ణవాపరాధం చేయొద్దని చెప్పారు. అది ఒక్కసారి చెప్పారు అంతే. ప్రభు దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఎందుకంటే అది గురువు చెప్పినటువంటి సూచన, రెండోది ప్రతికూలం ఇక్కడ చెప్పినట్లు. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ప్రభు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కానీ కార్యనిర్వాహకులకు వచ్చినప్పుడు వైష్ణవ అపరాధం ఏమి చేయము, కానీ వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే పెద్ద దగ్గరికి వెళ్లేటప్పుడు ఆయన ఎట్ట చేస్తున్నాడు ఈయన ఎట్ట చెప్పడానికి పోతారు, కాబట్టి అది వినాల్సి వస్తుంది. మరి వినాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రభు ఎట్లా చేస్తారంటే హృదయానికి మాత్రం తీసుకోకుండా ఇది ఒక సేవ అని చెప్పి అనుకుని సేవాభావన దాన్ని చేసేసి వదిలేస్తారు. ఆ తర్వాత కూడాను దానికి మళ్ళీ పశ్చాత్తాపం కొంచెం జపం చేసుకుని క్షమాభావన కలిగి ఉంటారు.
సో ద లాస్ట్ ఇస్ అనుకూల, ఐల్ ఫినిష్ క్విక్లీ బికాస్ ఆఫ్ టైమ్, అట్ లీస్ట్ సమ్ క్వశ్చన్స్ షుడ్ బి రైస్డ్. Rupa Goswami again gives six principles which are very favorable for Krishna consciousness. Utsaha nishaya dairyat tat tat karma pravartanat sangatyagat sat urte shabir bhaktir prasidyati. So being very enthusiastic, being determined, patient, accepting things which are recommended tat tat karma for pure devotional service, giving up attachment for material considerations and materialistic people, sangatyagat, and following in the footsteps of great authorities for our occupational engagements, sato vritti. Vritti means occupation. So these six principles are anukula. They are very conducive for cultivating Krishna consciousness.
తర్వాత ఇక్కడ ఈ అనుకూలస్య అనే దానికి మనం చెప్పుకున్నట్లయితే రూప గోస్వామి భక్తి సేవకు ఆరు విధాలైనటువంటి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఆరు కార్యాలు ఈ ఉత్సాహ నిశ్చయ ధైర్యం అనేది, ఉత్సాహం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అదేవిధంగా భక్తి సేవకు అనుకూలమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆచరించాలి. తర్వాత ఈ భౌతికమైన విషయాలు భౌతికమైన భక్తులకు సాంగత్యాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఆచార్యుల యొక్క పూర్వాచారాలకు అడుగుజాడను అనుసరిస్తూ మనం మన వృత్తుల్ని మనం సేవల్ని నిర్వర్తించాలి. ఈ ఆరు కూడా భక్తి సేవకు అనుకూలమైనటువంటి.
నెక్స్ట్ డివోషన్ గివ్స్ యూ లిస్ట్ ఆఫ్ 64 ఐటమ్స్. Out of those, Lord Chaitanya identifies 5 items which are most important. Living in the association of devotees, discussing the Bhagavatam, chanting the holy name, worshipping the deity and residing in a place of pilgrimage, a place of where Krishna performs his pastimes. These 5 items are extremely important and they are highly anukula.
భక్తి సమృద్ధంలో రూపగోస్వామి 64 విషయాలు చెప్పారు భక్తి సేవలు ఆచరించదగినటువంటివి. కానీ చైతన్య మహాప్రభు అందులో 5 విషయాలు అత్యంత ముఖ్యమైనటువంటివి అని చెప్పారు. అదేంటంటే భక్తుల సాంగత్యంలో ఉండడం, భాగవతాన్ని వినడం, భాగవత నామం జపం చేయడం, విగ్రహారాధన చేయడము, కృష్ణుడు లీలలు చేసినటువంటి ధామాల్లో పుణ్యక్షేత్రాల్లో నివసించడం. ఈ 5 కూడాను అనుకూల దీని కిందకు
వస్తాయి. Later on, when you get time, I would recommend you go through Bhaktivinoda Thakur's mood in writing this song. He is very grateful for each of these different gifts. He is very happily Svikara Karayataha. I accept these things with great enthusiasm. Svikara is an acceptance with great enthusiasm. I accept all these items. He mentions so many items: Tulasi, Radha Krishna Deity, Lord Chaitanya's Kirtana, Prasadam of Lord Chaitanya, and the association of devotees, observance of Ekadasi and Janmashtami and so on. All of these items are anukula, and one should accept these items very faithfully and with enthusiasm.
ఇంకోటి ఇక్కడ ఈ కీర్తన శుద్ధ భక్తి అనేటువంటి కీర్తన ఇప్పుడు మనం మధ్యాహ్నం పాడుకున్నాం. అది మీరు భక్తులు ఒకసారి ఖాళీ మీరు అవకాశం ఉన్నప్పుడు ఆ కీర్తన మీరు చక్కగా దాని అర్థాన్ని మీరు చూడండి. భక్తివినోద్ ఠాకూర్ మహారాజు భావం మీకు అర్థమవుతుంది. అక్కడ భక్తివినోద్ ఠాకూర్ మహారాజు ఎంత ఉత్సాహంతో వీటన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారన్నమాట. తులసి, విగ్రహారాధన, చైతన్య మహాప్రభు సంకీర్తన, ప్రసాదము, భక్తుల సాంగత్యము, ఏకాదశి, జన్మాష్టమి, వీటన్నింటినీ కూడా ఎంతో అనుకూలంతో ఉత్సాహంతో ఆయన స్వీకరిస్తున్నారు. వాటన్నింటి గురించి కూడా ఆయన రాశారు. ఇవన్నీ కూడా మనకి అనుకూలస్య అనేటువంటి ఆ పరిధి కిందకే వస్తాయి.
Of course, all these things won't work unless we are in a mood of humility. We might be in a mood of enjoyer. Then you're not really accepting it in a favorable way for Krishna consciousness. Therefore, first item should always be remembered. We should approach all these items with great humility and a mood of service.
అందుకనే ఇవన్నీ కూడా ఉన్న వినయభావం ఉండాలి. వినయభావం లేకపోతే ఇవన్నింటినీ కూడా భోగభావనతో మనం తీసుకుంటాం. భోగభావనతో వీటన్నింటినీ తీసుకుంటే అది అనుకూలస్తే కాదు అది. అందుకని ముందు వినయభావం అనేటువంటి మొట్టమొదటి మనం చెప్పుకున్న సూత్రం, దానితో ఇవన్నీ కూడా మనం స్వీకరించాలి.
దట్ ఇస్ వై సమ్ టైమ్స్ ది బాడీస్ హూ కమ్ టు కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ ద బిగినింగ్ దే అక్సెప్ట్ దీస్ థింగ్స్ బట్ దే స్టిల్ డోంట్ రియలీ అడ్వాన్స్ వెరీ మచ్ బికాస్ ద ప్రీరిక్విజిట్ క్వాలిటీ ఆఫ్ హ్యూమిలిటీ ఇస్ మిస్సింగ్. And therefore, although they may reside in the company of devotees, although they may take prasadam, although they may sing in kirtan, so many things they do, but still their advancement is rather slow. Because the primary quality of humility is not being cultivated.
అందుకని ప్రారంభంలో కృష్ణ యుద్ధలకు వచ్చినటువంటి వాళ్ళు ఇవన్నీ స్వీకరిస్తారు. ఏది భక్తుల సంగతిలో ఉంటారు, కీర్తనలు చేస్తారు, ప్రసాదం తింటారు, అయినప్పటికీ కూడా వాళ్ళు కృష్ణ యుద్ధంలో అభివృద్ధి అనేటువంటిది వాళ్ళు చేసుకోలేకపోతుంటారు. కారణము వినయం అనే భావన రాలేదు కాబట్టి వీటన్నింటినీ తీసుకున్నప్పటికీ కూడా అభివృద్ధి సాధించలేకపోతున్నారు.
ఇన్ వన్ షార్ట్ సెంటెన్స్ హీ సమరైజెస్ వాట్ ఈస్ అనుకూల ఇన్ వన్ ఆఫ్ ద సాంగ్స్. ఇట్స్ అ వెరీ సింపుల్ స్టేట్మెంట్ బట్ అ ప్రొఫౌండ్ వన్. అక్సెప్ట్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ప్లీజింగ్ టు ద డివోటీస్ హూ ఆర్ కేరింగ్ ఫర్ యూ. రిజెక్ట్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ప్లీజింగ్ టు ద డివోటీస్ హూ ఆర్ కేరింగ్ ఫర్ యూ.
ఇక్కడ క్లుప్తంగా ఒక చిన్న మాటలో తేల్చి చెప్పేశారు ఆయన అనుకూలస్య అనే దాన్ని. మిమ్మల్ని ఎవరైతే పరిరక్షిస్తున్నారో ఆ భక్తులకి అనుకూలమైనటువంటి వాటిని మీరు స్వీకరించండి. మిమ్మల్ని ఎవరైతే పరిరక్షిస్తున్నారో ఆ భక్తులకి ప్రతికూలమైనటువంటి వాటిని మీరు విడిచిపెట్టండి. ఇదే అనుకూలస్య అంటే.
దిస్ ఇస్ ఎ సింపుల్ వైడ్ అప్రోచ్ హ్యూమిలిటీ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద డిజైర్ ఫర్ మెటీరియల్ ఎంజాయ్మెంట్.
ఇది చాలా సరళమైన మార్గం వినయాన్ని ఆశ్రయించడానికి, భౌతిక భోగభావనాన్ని దాని నుంచి విముక్తిని పొందడానికి.
So thank you all very much for your patient hearing. More than all of you, I benefited a lot because I have always wanted to go deep into this topic.
And when Revati Ramana Prabhu said, speak on surrender, I thought, I've got 2.5 hours and I don't know how I'm going to do this. I was not prepared when he told me. So somehow Krishna inspired me, anyway, try it, it's okay. At worst you'll mess up, devotees will forgive you. So I accepted it. And then I went through all the songs, total of 32 songs. I read the 32 songs in 2.5 hours. And whatever came out, I told you. I must have made a lot of mistakes. Please forgive me. It was very, very enlivening for me. Because everybody was so attentive. And I felt Krishna was reciprocating with your enthusiasm. Kindly forgive me for my arrogance in any way. Are there any questions? One or two questions before we close?
It was a miracle, like, you know. I just realized this. That distributing Srila Prabhupada's books brought everything to this temple. Only his books. So the credit goes to his books. Because as we started distributing more books, I practically saw devotees were coming slowly, money was coming. You know, I was astonished and I was shocked that it's working. You know, because I had some idea from the Bangalore temple. You know, Prabhupada books will do wonders. You know, practically I saw that here. Thank you.
Hare
Krishna.
Hare Krishna.
And one question.
Yes, Prabhu.
You told about this humility, once you develop it. Can you give some practical tips how to develop that humility?
The way that it works is when you learn to respect everybody and enhance their service, that is how you develop humility. When you can see the value of others in Krishna's service, and then that is part one to respect. That is real respect. The part two to real respect is to somehow assist them to enhance their service. So this is part of respecting others. And part two, not wanting any respect for ourselves, is to recognize all the limitations and the sins that we have committed. Regularly writing some kind of journal, I would recommend this, writing or at least thinking about our own limitations and so many mistakes we are making. So when whatever respect others are offering us is more than what I deserve, this consciousness will come. If I'm not meditating on my limitations, I'm thinking of my qualities so much, I'm contributing so much, I'm doing so much, then we will not be able to truly respect others. So, on the one hand, seeing the great service others are doing, and in some small way, assisting them in their service. And on the other hand, looking at our own limitations so that we don't expect any undue respect from anybody. So this is the easiest way to approach the topic of humility. I'm sure there are other nuances you can add to it. But it's an easy approach route. And then as you travel on that path, many, many realizations will come. So this is a good beginning. See each devotee's... This might be a good... And I think we did this last time. Try to see those devotees with whom you are working, see their valuable service to Krishna, their qualities that they are bringing into Krishna consciousness. And somehow try to enhance those qualities and services. Take 3 devotees with whom you are closely working and somehow identify. This is a very practical approach. In some way, ask some devotees how I can improve my service. What are the shortcomings you find in me? You know, everybody says nice things about me and I also get bewildered. When people praise me so much, I really begin to think that I'm a great devotee. So could you please tell me some of the limitations that you see in me? Is my communication bothering anyone? Is my mannerism bothering anyone? Am I being lax in some services that are given to me? In what ways can you suggest some ways I can improve myself? This is a very great way to not expect too much respect from others.
మనం అందరినీ గౌరవించే భావన కలిగి ఉండాలి. సేవా భావన ఎక్కువగా మనం పెంచుకోవాలి. సేవా భావన పెంచుకోవడం అంటే తోటి భక్తుని చూసినప్పుడు అతను కృష్ణుడికి చేసే సేవను మనము విలువ కట్టాలి. ఇతను కృష్ణుడికి ఇంత చక్కటి సేవ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకొని అతనికి మనం గౌరవం ఇచ్చి అతని కృష్ణుడికి చేసేటువంటి సేవని అతను పెంపొందించుకునే దానికి అతనికి మనకు వీలైనంత సహాయం చేయాలి. ఇది ఒక భాగం. రెండో భాగం మన వరకు వచ్చేసరికి మనం గతంలో ఏవైతే లోపాలు తప్పులు ప్రస్తుతం గతంలో చేస్తూ ఉన్నామో వాటిని తలుచుకొని నేను ఎంత అధముణ్ణి, వాళ్ళు ఏదైతే గౌరవం నాకు ఇస్తున్నారో దానికి నేను తగిన వాడిని కాదు అనే భావన మనం కలిగి ఉండాలి. అంటే దీనికి ప్రభు చెప్పినట్టు మన లోపాలని మనం రాసుకోవాలి, లేదా కనీసం మనం ఆలోచించాలి ఆ విధంగా. అలా ఆలోచించినప్పుడు అవతల వాళ్ళు మనకిచ్చే గౌరవాన్ని మనం తీసుకోం, దీనికి నేను అర్హుడు కాదు అయినా వాళ్ళు నాకు ఇస్తున్నారని చెప్పి. ఇది రెండో భాగం. ఈ రెండు ఉన్నప్పుడు వినయాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా భక్తుని చూసినప్పుడు ఇతను కృష్ణుడికి ఎంతో గొప్ప సేవ చేస్తున్నాడు, అతని యొక్క వీలైనంత సామర్థ్యంలో ఆ సేవ ఆ సేవకి నేనే విధంగా సహాయపడగలను అని చెప్పి ఆలోచించి అతన్ని గౌరవించి అతన్ని మనం బాగా పైకి తీసుకెళ్లేదని ప్రయత్నించి మన విషయానికి వచ్చేసరికి మనం భక్తుడి దగ్గరికి వెళ్లేసి నాలో ఏమో లోపాలున్నాయా, నన్నేమో అందరూ గొప్పగా మెచ్చుకునేస్తున్నారు, నేను పూర్తిగా భ్రాంతి చెందుతున్నాను, దయచేసి నా నడవడికలో నా ప్రవర్తనలో నేను చేసేటువంటి సేవలో నేను తోటి భక్తులతో వ్యవహరించేటువంటి తీరులో ఏమైనా లోపాలుంటే దయచేసి చెప్పండి సరిదిద్దుకుంటాను అని చెప్పి అడగడం, ఇది మనం ఎంత వినయమైనటువంటి స్థానంలో నిలబెడుతుంది. ఇవి మనం ప్రత్యక్షంగా చేయదగినటువంటి.
Prabhu, my question is about like when we read Saranagati or these songs, it's like after it's the samambonam of a great Vaishnava's, although he was already self-realized. Are the dangers of like artificial surrender or imitation surrender, or what are some of the problems that may cause or symptoms that show one may be artificially fully surrendering?
Yeah, so many problems can come.
అంటే ఇక్కడ శరణాగతి పాటల్లో చూస్తే వాళ్ళు గొప్ప సాక్షాత్కారం పొందినటువంటి భక్తులు, వాళ్ళెంత వినయాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక్కడ, వాళ్ళెంత వినయంతో నేను ఇంత స్థితిలో ఉన్నాను ఇంత స్థితిలో ఉన్నాను చెప్తున్నారు. మనము దాన్ని చూసి అనుకరించి మనం కృత్రిమంగా నకిలీతనంతో కపటంగా నేను శరణాగతి పొందుతున్నాను చెప్పేసి కనుక మనం ప్రదర్శించామనుకో, ఆ ప్రదర్శించినటువంటి వ్యక్తికి ఆ కపటంగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అని అంటే అతనికి చాలా చాలా సమస్యలు వస్తాయి.
We began with this idea in the beginning. I will reiterate that point. When we try to understand our lowliness, if we are not doing it in a proper guidance with accountability to a superior Vaishnava, we might go into an excessive lamentation. That is one possibility. I'm really useless, I can't do anything, I'm, you know, this kind of useless humility. It's not really humility, it's a kind of mode of ignorance. One could get into that. So the caution against that is to do these things under the guidance of devotees and be accountable to them. You need to, unless you examine your heart deeply, you can't make a lot of progress. You can be lazy about it. You can say, these are all very exalted teachings, so I really don't want to touch them. That's also not good. Although these are exalted teachings, they can be applied in a step-by-step manner. So take this approach to humility that I just gave. Thinking of the good qualities of others and some of the limitations that I myself have. This can be easily done without getting into a very proud situation or into a morose situation. Another thing that can happen if you're falsely surrendered is you might take risks which are way above your capacity. You might start, you know, thinking that I'm so surrendered, Krishna will certainly protect me, I can drive all night without any rest,
and boom, you get into an accident. Simple accident. Life-threatening accident. Well, I'm very surrendered. Or you might take risk for preaching, think that I'm quite surrendered, Krishna will protect me. You might accept more people than what you can possibly guide. Another problem that can come is a false sense of accomplishment. I am quite a surrendered devotee now, so I can accept respect from others on behalf of Krishna. So these are all problems that can come if you do these without guidance. What will happen usually is one of the 10 offenses against the holy name will start to develop if you're not doing it properly. Because if you're doing the principles of Sharanagati properly, you will be able to eliminate all the offenses against the holy name. If you're not doing it properly, rather than removing the offenses, you will develop further offenses. And that's a clear-cut green signal. When a tendency for an offense is coming, you start to think, he's not very surrendered. I'm more surrendered than him. So then you're committing the seed of a Vaishnava aparad. It's not yet a Vaishnava aparad, but it's going in the direction of a Vaishnava aparad. So it's a beautiful question. So these are some immediate things that come to my heart. The precautions that one need to take so that they don't surrender in an artificial sort of way. What is artificial and what is natural? Artificial is imitation. You act in a play, you can act as if you're Narada Muni, no problem. For half an hour you act as Narada Muni. Bajai Bina, Radhika Ramane, Name Gaye, and all these things. But after that, where is Jalebi, where is Laddu, where is... After the drama is over, he's doing all kinds of mischief. The Blue Jackal story. Very appropriate summary of the whole thing. So you have to... I am a strong advocate. I may not be right. People don't necessarily think that I'm right. But I'm a strong advocate of working under the guidance within our hearts, not just externally to get some skill sets. How to worship the deity, how to clean the temple. For all these things we may get guidance and we may be happy that I'm getting trained. But really the training is of consciousness. And I'm a strong advocate of being under the tutelage of a superior Vaishnava who can teach us the movements of our heart, where our movements are going wrong or right. So, and I feel that in our movement, this kind of internal tutelage is not very strong. There's a lot of tutelage for projects and book distribution and so on, but the consciousness with which you do that, that kind of tutelage is very limited. So if we increase the awareness of such tutelage, the need for such tutelage, then I think we'll be going in the right direction.
ఈ భక్తుడు ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. భక్తుల సంగతి ఉండదు అతనికి, భక్తుల దగ్గర మార్గనిర్దేశకత్వం తీసుకోడు, ఏకాంతంగా ఉంటూ ఉంటాడు. కాబట్టి మొట్టమొదటి ఏమంటే ఏకాంతంగా ఇవన్నీ అభ్యాసం చేస్తాడు. ఏది ఈ పాటలో చెప్పినటువంటి ఇప్పుడు నేను ఎంతో అదముడిని, నేను ఎంతో పనికిరాని వాడిని, వ్యర్థుని అనుకుని నిరుత్సాహపడిపోతాడు అనమాట. అది వినయం కాదు, పాడు కాదు, అది తమోగుణం. అయితే అతను భక్తుల యొక్క సాంగత్యంలో లేడు కాబట్టి అతను అనుకుంటాడు ఇంకొక ప్రమాదం ఉంది ఇక్కడ. ఏమిటంటే ఆ ప్రమాదము, ఇది ఒక ప్రమాదం, నిరుత్సాహపడిపోయేది. రెండవది ఏమిటంటే ఎక్కువగా అనుకుంటాడు. అంటే నేను ఇప్పుడు కృష్ణుడు శరణాగతి పొందేశాను, ఏం చేసినా పర్వాలేదు, అన్ని కృష్ణుడు రక్షిస్తాడని చెప్పి అనుకుని రాత్రంతా నేను డ్రైవింగ్ చేసినా కృష్ణుడే కాపాడతాడని చెప్పి డ్రైవింగ్ చేసి దేనికో దానికి డీ కొట్టించి ప్రమాదంలో చిక్కుకుంటాడు. లేదనంటే తనకి నేను కృష్ణుడు శరణాగతి పొందాను, ఏం చేసినా కృష్ణుడే రక్షిస్తాడని చెప్పి తన శక్తికి మించి ఎక్కువ మందిని తన దగ్గర చేర్చుకుంటాడు. అంటే తను కొద్ది మందికి అతని మార్గం తీసుకొని చూపించగలడు, అతనికి కొంత సామర్థ్యం ఉంది, దానికన్నా మించి ఎక్కువ మంది తన దగ్గర చేర్చుకుంటాడు. అది అతనికి ఇంకో కష్టం. మూడవది, నేను కృష్ణుడు శరణాగతి పొందాను అని చెప్పి కృష్ణుడి తరఫున తన గౌరవం కోరుకుంటాడు అందరి దగ్గర. ఈ కష్టాలన్నీ కూడా అతనికి వస్తాయన్నమాట. ఈ కష్టాలన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వీటిలో ఈ నామాపరాధాలు అనేటువంటి మొదలవుతాయి. నామాపరాధాలు అనేటువంటి చేయడం ఎప్పుడైతే మొదలు పెడతాడో చిన్నగా ఈ శరణాగతి భావం ద్వారా అతను కనిపిస్తుంది, నేను శరణాగతి ముందు భక్తుని, వాళ్ళకేం శరణాగతి లేదు, ఏమి లేదు. ఆ విధంగా వైష్ణవాపరాధం ఇంకా అవలేదు, బీజం మొదలైంది, చిన్నగా అది వైష్ణవాపరాధం అవుతుంది అనమాట. ఇవంతా కూడా వస్తూ ఉంటాయి. దాంతో దీనికి సరైనటువంటి పద్యం అంటే వైష్ణవులకి మార్గనిర్దేశకత్వంలో ఉండి వీటిని మనం భావిస్తూ ఉంటే అప్పుడేమవుతుంది, తోటి వైష్ణవులకి మనం గౌరవం ఇచ్చి వినయం ఉండడం ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గర నేర్చుకోగలుగుతాం. రెండవది మన వైపుకు వచ్చి మనం ఇంత నీచమైన స్థితిలో ఉందని చెప్పి మన వైపున మనం వినయం కలిగి ఉంటాము. సో ఈ రెండింటిలో సమతుల్యత ఉండడం ద్వారా మనకి శరణాగతి భావం అనేటువంటిది సులభంగా ఉంటుంది. దానివల్ల మనము ఈ విధంగా కుంగిపోము, ఆ విధంగా పొంగిపోము, రెండూ లేకుండా కూడా సమానంగా ఉండగలుగుతాం. ఈ వైష్ణవుల మార్గనిర్దేశకత్వం లేనప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎటు వెళ్తున్నాం అనేటువంటిది అర్థం కాక ఈ ఖచ్చితంగా ఈ నామాపరాధము, వైష్ణవాపరాధము ఇవన్నీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది.
Thank you all very much. Kindly forgive me. Maybe I have spoken.
క్షమించాలి. ఇంకా ప్రభు నారదముని గురించి చెప్పారు అనమాట. కపటం అంటే అదే, నారదముని లాగా నాటకంలో కాసేపు నారదముని బాజావి అని చెప్పేసి తర్వాత జాంగ్రి ఎక్కడ, లడ్డు ఎక్కడ అని చెప్పి అడిగేది. ఆ కపటం అనేటువంటిది అది మనకి కుదరదు, ఖచ్చితంగా బయటపడుతుంది అన్నమాట. ఆ నక్క నీలిరంగు నక్క కదా ప్రభు చెప్పినట్టుగా రంగు బయటపడిపోతుంది. అందుకనే కపటం అనేటువంటిది ప్రదర్శించకుండా నిజాయితీగా భక్తుల దగ్గర మనం నిజాయితీగా ఉండేది నేర్చుకుని వాళ్ళ దగ్గర శరణాగతి భావంతో ఉండాలి. ఇప్పుడు మనం అనుకుంటాం శిక్షణ అంటే విగ్రహారాధన చేసేది, మందిరం శుభ్రం చేసేది, ఇందులో నాకు శిక్షణ లభించింది, ఇదే శిక్షణ అనుకుంటాం. శిక్షణ అంటే అది కాదు, లోపల చైతన్యంలో మార్పు రావాలి, దానికి సంబంధించిన శిక్ష ఉండాలి. మన ఉద్యమంలో అదే కొరబడింది. ఇక్కడ మనకి లోపల హృదయంలో ఇతని భావన ఎట్లా ఉంది, ఇతను ఎట్లా భావన కలిగి ఉన్నాడు, ఇతనికి ఎట్లా శిక్షణ ఇవ్వాలని ఆలోచించి ఇచ్చేటువంటి ఆ మంచి ఉన్నతమైన వైష్ణవంలో శిక్షణ అనేటువంటిది ఇక్కడ కొరబడింది అనమాట. బాహ్యంగా ఈ శిక్షణలు ఏమో లభిస్తున్నాయి, అదే మనం శిక్షణ అనుకుంటున్నాం. చైతన్యంలో మార్పుకు సంబంధించిన శిక్షణ ఉండాలి. ఆ శిక్షణ దానికి సంబంధించి మనం ప్రోత్సాహం అనేటువంటిది కనుక ఉన్నట్లయితే ఇక్కడ బాగుంటుంది. పుస్తక వితరణ చేయడానికి ప్రోత్సాహం ఉంటుంది, మందిర నిర్మాణం చేయడానికి ప్రోత్సాహం ఉంటుంది, అంతర్చైతన్యాన్ని వృద్ధి చేసుకునే దానికి ప్రోత్సాహం దానికి కావాలి. ఆ ప్రోత్సాహానికి తగిన ఏర్పాట్లు మనం కనుక చేసుకోగలిగినట్లయితే ఇటువంటివి జరగకుండా
ఉంటాయి. Hare Krishna. Srila Prabhupada ki jai.